ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರಾಜುಹಾವಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಹು ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಮಾನತೋಸ್ಮಿ ನಿಗಮಕಲ್ಪತರೋಹಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾತ್ ಅಮೃತದ್ರವಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಅತ ಸೀಪುಷ್ಪಸಂಕಾಶಂ ಹಾರನೂಪುರಶೋಭಿತಂ ರತ್ನಕಂಕಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕುಟಿಲಾಲಕಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರನಿಭಾನನಂ ವಿಲಸತ್ಕುಂಡಲಧರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಮಂದಾರಗಂಧಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಚತುರ್ಭುಜಂ ಬರ್ಹಿ ಪಿಂಚಾವತೋಡಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಉತ್ಫುಲ್ಲ ಪದ್ಮಪತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀಮೂತಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಂ ಶಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ರುಕ್ಮಿಣೀಕೇಳಿ ಸಂಯುಕ್ತಂ ಪೀತಾಂಬರಸುಶೋಭಿತಂ अवाप्त तुलसी गंधम कृष्णं वंदे जगद्गुरुं गोपिकानां कुचद्वंद्व कुंकुमांकित वक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वंदे जगद्गुरुं श्रीवत्सांकं महोरस्कं वनमाला विराजितं शंखचक्रधरं देवं कृष्णं वंदे जगद्गुरुं परमपूज्युडैन భాగవతోత్తముడైన ప్రహ్లాద కుమారుడు సకల సుగుణాల రాశి. ఆయన పుట్టినప్పటి నుంచి భగవద్భక్తితో పుట్టినవాడు. అసలు ఆ మాట అనడం కంటే కూడా వేదవ్యాసుల వారు ఇంకొంచెం గొప్ప మాట అన్నాడు. కొందరు పుట్టినప్పటి నుంచి భగవద్భక్తితో ఉంటారు, కానీ ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి కాదు, అసలు కడుపులో పడ్డప్పుడే ఆయన భగవద్భక్తుట. గర్భములో ఉన్నప్పుడే భగవద్భక్తిని పుణికిపుచ్చుకున్న ఒక పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడి రూపంలో పుట్టాడు. ఆయనకి భగవంతుడు అందమిచ్చాడు. అంత సుందరాకారుడు మరొకడుండడు, కానీ యావజ్జీవితంలో ఈ అందమును చూచుకుని చదువుని చూసుకుని ఆయన ఎప్పుడూ గర్వించలేదు. ఆయనకి అందముంది, విద్య ఉంది, ధనముంది. అందము, విద్య, ధనం ఈ మూడు ఉన్నటువంటి వ్యక్తికి సహజంగా అహంకారం వస్తుంది. కానీ ఆయన దగ్గర అందమున్నప్పటికీ, విద్య ఉన్నప్పటికీ, సకల సంపదలు ఉన్నప్పటికీ, పైగా ఆయన సంపదలు కూడా కష్టపడి సంపాదించక్కర్లేకుండా వాళ్ళ నాన్నే ఇచ్చేశాడు మూడు లోకాలు జయించి, ఇంత సామ్రాజ్యం ఉన్నప్పటికీ నిరహంకార స్థితితో వాటి మీద వ్యామోహం లేకుండా ఉన్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి పరంపరగా సంపద వచ్చేవారికి తెలియకుండానే అప్పుడప్పుడు కొంతమందికి గర్వం వచ్చే లక్షణం ఉంటుంది. కానీ ఇతనికి ఆ గర్వం ఏ కోశానా లేదు. నరనరాన త్యాగం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం జీర్ణించుకుని పుట్టాడు ఆయన. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంశక్తి వంకబోడు. ఆయన తలుచుకుంటే ఎన్ని భోగాలు, దాస దాసీ జనాలు ఉన్నాయి, సుందరీమణులు ఉన్నారు, కీర్తి ఉన్నది, తినడానికి పదార్థాలు ఉన్నాయి, త్రాగడానికి మద్యాదులు ఉన్నాయి, ఇన్ని ఉన్నా ఆయనకి ఏ వ్యసనము తగలలేదట. భోగములు లేనప్పుడు వ్యసనం లేకుండా ఉండడం పెద్ద గొప్ప కాదు. రోజు తాగుబోతాడు మధ్యలో ఉంటూ తాను తాగకుండా ఉండడానికి ఎంత ఇంద్రియ నిగ్రహం కావాలో ఆలోచించండి. అసలు అదేమిటో తెలియకపోతే ఎలాగూ వ్యసనం రాదు. కానీ ఈయన చుట్టుపక్కలున్న రాక్షసులందరూ హాయిగా తాగి తందనాలాడేవాళ్లే, మాంసాహారం తినేవాళ్లే, గోభక్షణ చేసేవాళ్లే, వాళ్ళకి భోగములంటే ఇష్టం. వాళ్ల మధ్యలో ఉండి ఈయన ఒక్కడూ వాటికి అతీతంగా ఉన్నాడు. అదన్నమాట నిష్ఠ అంటే. ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ దొరకకపోతే ప్రతివాడు ఉపవాసం ఉంటాడు. కానీ ఎదురుగుండా పిండి వంటల భోజనం ఉండి అందరూ లొట్టలు వేసుకు తింటూ ఉంటే అప్పుడు కూడా అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగితే వాడికి ఇంద్రియ నిగ్రహం ఉన్నది అని పేరు. ఈ మహాత్ముడు అటువంటి వాడు. ఎన్ని తిట్లు తిట్టినా చిరునవ్వుతో స్వీకరించేవాడు తప్ప దానికి మనస్సుని చిన్నబుచ్చుకుని లేక తిడుతున్నారని కందిపోయి బాధపడేవాడు కాదు. ఇది చాలా అవసరం సాధకులకి. సాధకులకి పరీక్ష ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి మంచి మార్గంలో వెడితే వాడిని తిట్టేవాళ్ళు ఉంటారు, ఆ వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు ఉంటారు. రోజు పార్థసారథిగా నాతో వచ్చారనుకోండి, నేను నాకు వచ్చిన కాఫీ ఆయనకి ఇచ్చాను అనుకోండి, నాలుగు రోజులు పోయాక గురువుగారికి ఎంత పక్షపాతం, ఈ దుర్మార్గుడికి కాఫీ ఇస్తున్నారని పక్కవాళ్ళు తిడితే అప్పుడు ఆయన చిరునవ్వుతో ఉండగలిగితే ఆయన సాధకుడు అంటారు. ఏం నాకు కాఫీ ఇస్తే నీ సొమ్మేం పోయింది అని రెచ్చిపోతే ఆయన సాధకుడు కాడు. అంటే తనని చూచి ఈర్ష్యపడి తిట్టేవాళ్ళు పక్కనున్నప్పుడు ఆ తిట్లని కూడా దేవనలుగా భావించేవాడిని సాధకుడు అంటారు. మీకు లోకంలో తిట్లేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ పొగిడేవాళ్ళు ఎందుకు ఉంటారు? ఈర్ష ఎక్కువ ఉంటుంది. అందులో భగవద్భక్తులకి, సంపదలు ఉన్నవాళ్ళకి, పదవులు ఉన్నవాళ్ళకి, కీర్తి వచ్చేవాళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఆ శత్రువులు సహజంగానే తిడుతూ ఉంటారు, ఆయనంటే పక్షపాతం, ఆయన గౌరవిస్తున్నాడు, ఆయనకి ముందు భోజనం పెడుతున్నాడు, ఇలాంటి తిట్లు చెవిని పడితే అప్పుడు చిరునవ్వుతో ఇదంతా పరమేశ్వర కటాక్షం అని కనుక ఆ వ్యక్తి అనగలిగితే అప్పుడు వాడు మహాత్ముడు. అలా కాకుండా ఏ నాకు అన్నం పెట్టాడంటారా, నాకు కాఫీ ఇచ్చాడంటారా, నాకు గౌరవం ఇస్తున్నాడని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, మీ అంతం చూస్తాను, మీతో మాట్లాడను అని అహంకరిస్తే ఆ క్షణమే పతనం మొదలవుతుంది. అసలు ఇక్కడ భగవంతుడు మనకి భాగవతం అనేది ఒక గొప్ప జీవన గ్రంథంగా ఇచ్చాడు. వేదవ్యాసుల వారు నేటి జీవితంలో జరుగుతున్నవి భాగవతంలో ప్రహ్లాదుని ద్వారా అందించారు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా చెబితే అలా వినేవాడు. అమ్మ ఆయనకి స్నానం చేయించి అలంకారం చేసేదిట. సహజంగా రాజుగారి కొడుకు కదా, డబ్బున్నవాడు కొడుకు గనక అందులోనూ రాణిగారి చేతులు అలంకారం పొందాడు గనక ఆయన ఎలా ఉండేవాడు, తెల్లని శరీరం, చక్కని బట్టలు, మంచి నగలు వేసుకుని ఆ తర్వాత నారాయణ అని పక్కెళ్ళేవాడు. అప్పుడు కుళ్ళిపోతున్న పక్క పిల్లలంతాను చూడండి నారాయణ అంటాడు కానీ ఎంత మంచి బట్టలు వేసుకున్నాడో, అలంకారం చేసుకుని గుళ్ళోకి వస్తాడా అని తిట్టడం మొదలెట్టారు. అప్పుడు తిడితే ప్రహ్లాదుడు ఏమనుకున్నాడు, ఈ అలంకారం ఇచ్చింది ఆ వాసుదేవుడు, ఈ నగలు వేయించింది వాసుదేవుడు, ఈ అలంకారం చేసింది కూడా మా అమ్మ కాదు ఆ వాసుదేవుడే, ఇప్పుడు తిడుతున్నది కూడా వాసుదేవుడే, ఇంకెందుకు నాకు బెంగ అనుకున్నట్ట. ఇది ఎంత కష్టమైన సాధన అండి. ఒక్కసారి మీ జీవితాలనే పరిశీలించుకోండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు ఎలా ఉంటారు, మరుక్షణమే తిడితే ఎలా ఉంటారు, మిమ్మల్ని సొంట అన్నారో తంట వచ్చి పడిపోదు, కళ్ళు ఎగరేసి మళ్ళీ జీవితంలో నీ గడపెక్కం నీ అంతం చూస్తాం అంటున్నామా లేదా అంటే మీలాంటి జ్ఞానులు అలా అనర్లండి. అంటే జ్ఞానులు ఎందుకు అవుతారు, ఎదురుగుండా ఎందుకు కూర్చుంటారు? కాబట్టి లోకములో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, పొగడ్తలకి సంతోషించి తెగడ్తలకి దుఃఖం పొందేవాళ్ళు. కానీ ఈయనట కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు, ఎన్ని భోగములున్నా, ఎన్ని రకాల కీర్తులొచ్చినా, అపకీర్తులొచ్చినా ఏ వ్యసనంలో ఇరుక్కోడు ఆయన. అందుకని మనం ప్రహ్లాదుని చరిత్ర వినడం కాకుండా ఆయనని ఆదర్శంగా తీసుకోండి. నన్ను అన్నవాళ్ళు ఉన్నారు, నన్నని కాదు నాకంటే ముందే పాపం కోటేశ్వరరావు గారు అన్నవాళ్ళు ఉన్నారు. ఈ కాస్త లాల్చీ వేసుకున్నాం అనుకోండి, సిల్కు లాల్చీ వేసుకుని పురాణం చెబుతాడా అంటాడు. ఒకవేళ సిల్కు లాల్చీ తీసేసి ఖద్దర్ లాల్చీ వేసుకున్నాం అనుకోండి, పనికి మళ్ళీ వాడికి లాల్చీ వేసుకోవడం కూడా రాదు, ఖద్దర్ లాల్చీ వేసుకున్నాడు అంటారు. కర్మగలువుడు బాల్చీత్ అంతే, పాపాత్ముడు కదండి అందుకే బాల్చీత్ అన్నాడు అంటారు. గొలుసు వేసుకుంటే వేసుకున్నామంటారు, వేసుకోకపోతే వేసుకోలేదంటారు. ఇవన్నీ పట్టించుకుంటే వీడి జీవితంలో సాధకుడు అవుతాడా? మీ అందరి గురించి చెప్పడేందుకు, మా గురించి మేమే చెప్పుకుంటే ఇహ ఎవడో బాధపడ్డ గనక. ఎందుకు చెబుతున్నాం, లోకములో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు గనక సాధకులైన వాళ్ళు ఈ అన్నిటికీ అతీతంగా ఉండాలి. మీకు ఎంత కీర్తి వచ్చినా పట్టించుకోకండి, అపకీర్తి వచ్చినా పట్టించుకోకండి. మహానుభావులం అని మనకి మనమే సర్టిఫికెట్టు ఇచ్చుకోవద్దు. ఇదంతా వాసుదేవ లీల. పరమాత్ముడు మనల్ని సృష్టించి మన చేత ఈ పని చేయిస్తున్నాడు అనుకోండి, వెంటనే మీలో ఉన్న రాగం ద్వేషం పోతాయి, అప్పుడు గురుభక్తి కలుగుతుంది. ఆ గురుభక్తి వల్ల చింత జడత్వం తొలగిపోతాయి. అప్పుడు ఈ జన్మలో కాకపోతే కనీసం ఓ 100 జన్మల తర్వాతైనా మోక్షం వస్తుంది. ఈ జన్మలోనే మోక్షం అనేది అంత తేలికేం కాదు, అందులో ఈ కలియుగ మానవులకి ఎక్కడో కోటాను కోట్లలో ఒక్కడుంటాడట. ఆ ఒక్కడు ఎవరో తెలియదు, కాబట్టి తక్కిన వాళ్ళందరూ ఒక్కళ్ళలో ఉండరు కదా. కాబట్టి వీరందరూ సాధన చెయ్యగా ఏదో ఒకనాటికి ప్రహ్లాదుడి స్థాయి పొందుతాం. అందుకని ప్రహ్లాదుని చరిత్ర మనకి నిరంతరం జాగ్రత్తగా ఉండండి, సుఖదుఖాలకు అతీతంగా ఉండండి, రాగద్వేషాలకు అతీతంగా ఉండండి అని చెబుతున్నది. ఈ చరాచర జగత్తంతా విష్ణుమయంగా కనపడేది ఆయనకి, అందుకనే బ్రహ్మానంద భరితుడైపోతూ ఉండేవాడు ఆయన. ఇంతెందుకు విద్య, వినయం, కరుణ, దైవభక్తి, జ్ఞానం ఇవన్నీ కలిసి ఒక రూపం ధరిస్తే ఆ రూపమే ప్రహ్లాదుడు. ఒక్క వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఉండవట. యస్మిల్ మహద్గుణా రాజం గృహ్యంతే కవిభిర్ముహు నతే ధునాపి ధీయంతే నతే
అధునాపి ధీయంతే యథా భగవతీశ్వరే.
ఆయనలో ఎన్ని మహత్తర గుణాలండి, అబ్బా అద్భుతమైన గుణాలు ఆయనలో ఉన్నాయి. అందుకే కవులు, విద్వాంసులు, పండితులు కూడా ఆయన్ని కీర్తించేవారట. అబ్బా ప్రహ్లాదుడి వంటి మహాత్ముడు ఉంటాడా అని పండితులు, జ్ఞానులు, కవులు అందరూ పొగిడేవారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నాడు ఆయన, అధునాపి అన్నాడు అనమాట. అంటే ఈనాటికి కూడా పొగుడుతున్నాం. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు సింహాసన పరిపాలన చేస్తున్నప్పుడో, లేక నారదుడి దగ్గర బోధ పొందినప్పుడో, లేకపోతే ఏదో దేవతల కాలంలోనో పొగడ్డం కాదు, ఇప్పటికీ ప్రహ్లాదుడు పాతాళలో ఉన్నాడు. ఆ ప్రహ్లాదుని మనం చూడలేదు. అయినా పొగుడుతున్నావా లేదా? నేను పొగుడుతున్నాను. మీరింటికి వెళ్ళాక ప్రహ్లాద చరిత్ర విన్నామని మళ్ళీ ప్రహ్లాదుని మీరు పొగుడుతున్నారు, రేపు ఇంకోటి పొగుడుతాడు. సినిమాలుగా, నాటకములుగా, చిత్రలేఖనములుగా, కథలుగా, హరికథలుగా, పురాణములుగా, కావ్యములుగా ఇన్ని రూపములతో ప్రహ్లాదుని యొక్క గుణగణములు నేటికీ కీర్తింపబడుతున్నాయి. భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి మనం ఎలా పొగుడుతున్నామో అలాగే ఆయన్ని పొగుడుతున్నాం. ఎందుకంటే భగవంతుడిలో ఉన్నన్ని గుణములు అతనిలో ఉండడం వల్ల. దీనికి అనువాదం చేస్తూ తెలుగులో పోతన గారు చాలా అందంగా రాశారు పద్యం. పగవారైన సురేంద్రులు సభలలో ప్రహ్లాద శంకాసులను సుగుణోపేతుల ఎందు మే మెరుగమంతు వృత్త బంధం బులన్ పొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ ఓటి సద్భగవద్భక్తులు మీ ఓటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే.
ధర్మరాజ, ప్రహ్లాదుడికి శత్రువులెవరు అంటే దేవతలు. రాక్షసులకి దేవతలకి ఎప్పుడూ తగాదా ఉంది. హిరణ్యకశిపుడు అంటే రాక్షసులకి ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి నాయకుడు కనుక. అదే దేవతలకి పరమ ద్వేషం. ఈ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తారు. హిరణ్యకశిపుడి మీద ఉన్న ద్వేషం వల్ల అతని కొడుకుల మీద కూడా వాళ్ళకి వైరం. కాబట్టి సహజంగా రాక్షసులకి దేవతలకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. శత్రువులైన దేవతలు కూడా ఒక్క ప్రహ్లాదుడి విషయంలో శత్రుత్వం విడిచిపెట్టి ప్రహ్లాదుడు లాంటి మహానుభావుణ్ణి, జ్ఞానిని, గుణవంతుణ్ణి, విష్ణుభక్తుణ్ణి, పరమ పూజ్యుణ్ణి, సుగుణోపేతుణ్ణి మూడు లోకములలో మేమెక్కడా చూడలేదు వాళ్ళన్నారట. మూడు లోకముల మేము చూడలేదు అని పొగుడుతూ ఉంటారు. ఈ పద్యం అంత అందమైన పద్యం అనట. సుగుణోపేతుల ఎందు మే మెరుగమంచున్ వృత్తబంధంబులన్ పొగడం జొత్తురు. చక్కగా పద్యాలు రాసి, పాటలు రాసి ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, దేవతలు, ఋషులు ప్రహ్లాదుని పాటలతో కీర్తిస్తున్నారు. సహజంగా ఎవరన్నా నోటితో పొగుడుతారు ప్రహ్లాదుడు గొప్పవాడు అని, కానీ దేవతలు ప్రహ్లాదుని గొప్ప గుణాలకు మెచ్చుకుని స్వతసిద్ధంగా రాక్షసులు తమకు శత్రువులైనా ఆ శత్రుభావం విడిచిపెట్టి ప్రహ్లాదుడు లాంటి జ్ఞాని లేడు అని పద్యములు రాసి పొగుడుతున్నారట, వందిమాగధుల్లా పొగుడుతున్నారట, పాటలు రాసి పాటలు పాడుతున్నారట. ఆహా ప్రహ్లాద, నిన్ను చూస్తే హ్లాదం కలుగుతుంది అని. దాన్ని బట్టి ఆలోచించవయ్యా ధర్మరాజా, శత్రువులు కూడా పొగిడే మంచి గుణములు కలిగిన వాడు. లోకంలో ఎక్కడైనా మిత్రులు పొగుడుతారు కానీ శత్రువులు పొగడరు, కానీ శత్రువులు కూడా అతన్ని పొగుడుతున్నారు. ఇంకా మీలాంటి వాళ్ళైతే ఆయన్ని నెత్తి మీద పెట్టుకు పూజిస్తారు. అది ప్రహ్లాదుని చరిత్ర, అతని శీలం, అతని గొప్పతనం, అతని యొక్క భక్తి వల్ల, అతని శ్రద్ధ వల్ల అతని గుణములను మెచ్చుకుని లోకమంతా పొగిడింది. అజాత శత్రువు అయ్యాడు ఆయన. ఇంతెందుకు? గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. గుణనిధి ప్రహ్లాదుడు అంటే ప్రహ్లాదుడిలో అన్ని మంచి గుణములే ఉన్నాయి, గుణముల రాశి. ఆ ప్రహ్లాదుని గుణములు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము. ఒకరోజు రెండు రోజులు కాదు, కొన్ని లక్షల సంవత్సరముల పాటు ప్రహ్లాదుడి యొక్క మంచి గుణములు లెక్క పెట్టడం మొదలు పెట్టినా ఆయన గుణములు ఉంటాయి కానీ కాలము సరిపోదు. అంటే కాలమునకు అందనంత సంపత్తి ఆయనది, సుగుణ సంపత్తి ఆయనది. ఎన్నాళ్ళైనా ప్రహ్లాదుని పొగడలేం. ఒక వ్యక్తి మంచివాడు అని పొగడ్డానికి ఒకరోజు రెండు రోజులు చాలు, కానీ ప్రహ్లాదుని పొగడ్డానికి టైం సరిపోదట. ఎన్ని యుగముల పాటు ప్రహ్లాదుణ్ణి స్తుతించినా ఇంకా ప్రహ్లాదుడి గొప్పతనం మిగిలిపోతూనే ఉంటుంది. అందుకే గురుకాలమునన్ గణుతెంపన శక్యంబులు, ఎన్ని వేల సంవత్సరములు యుగములు గడిచినా ఆయన అలా పొగడవచ్చు, అన్ని సుగుణములు ఆయనలో ఉన్నాయి. ఆయన్ని పొగడ్డం మనుష్యుల వల్ల ఎప్పుడూ కాదు, ఎందుకంటే ఆయన్ని సాక్షాత్తు ఆదిశేషుడు పొగళ్ళాడు. ఫణిపతి అంటే ఆదిశేషుడు, 1000 పడగలు కలిగి 2000 నాలుకలు కలిగి అపార పాండిత్యం కలిగిన ఆదిశేషుడే ఆయన్ని పొగడలేడు. ఇంకా బృహస్పతి లాంటి పండితుడు దేవతల గురువు ఆయనే పొగడలేడు. భాషాపతి అంటే బ్రహ్మ, భాష అంటే సరస్వతి, సరస్వతి వల్లభుడైన బ్రహ్మ కూడా పొగళ్ళాడు. బ్రహ్మ పొగడలేకపోతే, ఆదిశేషుడు పొగడలేకపోతే, బృహస్పతి పొగడలేకపోతే ఇంకా ఆయన ఎవరు పొగడగలరు? ఎంతమంది మహానుభావులు కూడా పొగడలేనంత మంచితనం కలిగిన వాడు ఆయన. అటువంటి ప్రహ్లాదుణ్ణి నేను దగ్గరుండి మంత్రోపదేశం చేసి భక్తుణ్ణి చేశాను. ఆయనకి గురువునవ్వడం నా అదృష్టం అన్నాడు నారదుడు. ఒక్కొక్కప్పుడు గురువులకు కూడా అదృష్టం పుడుతుంది. ఎప్పుడు? ప్రహ్లాదుడు లాంటి శిష్యులు దొరికితే. శిష్యులంటే ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు. అలాంటి శిష్యులు దొరికిన గురువు గారు ఎంత అదృష్టవంతుడవుతాడండి. భూలోకంలో అలాంటి శిష్యులు దొరుకుతారా అంటే ఎక్కడో నోటికి నాటికి గురువుగారు చెబితే చేసి పెట్టేవాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. కాకపోతే ప్రహ్లాదుడి స్థాయి ఎంత ఉండకపోయినా కలియుగంలో మంచి శిష్యులు అదృష్టవంతులైన గురువులకు దొరుకుతారు. ఇప్పుడు నాకు సత్యనారాయణ గారు దొరికినట్టుగా. ఈ విధంగా మొత్తం మీద పూర్వజన్మ సుకృతం ఉంటే గురువులకు కూడా మంచి శిష్యులు దొరుకుతారు, ఈ శిష్యుడికి గురువు దొరుకుతాడు. ఆ విధంగా నారదుడు అన్నాడు, నాకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడికి నేను దొరికాం. గురువుగారి వల్ల శిష్యుడు గొప్పవాడయ్యాడా, శిష్యుడి వల్ల గురువుగారు గొప్పవాడయ్యాడా? చెప్పలేము. కానీ పరస్పరం అందరూ గొప్పవాళ్లే. ఆయన చిన్నప్పుడు ఆటలాడుకోవడానికి వెళ్ళేవాడు. తీరా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళగానే ఆ ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనపడేవాట. ఆయన ఆట స్థలానికి వెళ్ళగానే ఆడుకుందాం అనుకున్న సమయానికి సరిగ్గా ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కిరీటం ధరించి కనబడగానే ఈయన ప్రపంచాన్ని మర్చిపోయేవాడు, ఆటలు మర్చిపోయేవాట. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయిన చెలికాండ్రనెవ్వరి చీరమరచు. లక్ష్మీవల్లభుడు తన దగ్గరికి చేరినట్టు అవగానే, లక్ష్మీవల్లభ నువ్వొచ్చావా, నీతో ఆడుకుంటాను అంటూ ఆయనతో ఆడుకుంటూ పిల్లల్ని మర్చిపోయేవాడు. పిల్లల్ని పిలిచేవాడు కాదు, ఈ పిల్లలు అనుకునేవారు వీడికి అన్న పిచ్చా, ఏమీ లేదు ఇక్కడ, అయినా వెళ్ళి నారాయణ అని వెళ్ళి ఆడుకుంటానంటాడు, చేతులు ఊపుతాడు, వీడికి వెర్రుందేమో అనుకున్నారు. ఆయనకి కనపడుతున్నాడు అంటే ప్రహ్లాదుడికి కనపడుతున్నాడు నారాయణ, ఈయనకి కనపడ్డంలా, అందుకని వీళ్ళు పిచ్చాళ్ళు గనక ఆయన్ని పిచ్చాడు అనుకున్నారట. సాక్షాత్తు విష్ణువుతో ఆడుకున్నాడండి ఆయన. కొంతమంది అదృష్టం. మనకి హాథీరామ్ బావాజీ అని ఒక ఆయన ఉన్నాడు, కర్మగారి హాథీరామ్ అంటున్నాం కానీ హాథీ అంటే ఏనుగు, ఏనుగు వచ్చి చెరుకంతా తినడం వల్ల కీర్తి పొందినవాడు కాబట్టి బాబాజీకి హాథీరామ్ బావాజీ అని పేరు. ఆయన వెంకటేశ్వర స్వామితో చక్కగా జోదం ఆడాడు, వాడి యోగం అంటే. అలాంటి యోగం మనకి పడుతుంది అంత భక్తితో ఉంటే అనమాట. ఆయన రోజు కూడా లీల నేల చదరంగముగా జీవులన్నీ పావులుగా ఆడుకునే నీ ఆట చూడ చూడ చిత్రమాయే చేరరారా ప్రభో చేరరారా. ప్రభు, నేలే చదరంగం బల్ల, ఈ నేలని చదరంగం బల్లగా చేసుకుని ఈ జీవుల్ని పావులుగా పెట్టుకుని చదరంగం ఆడతావు నువ్వు, ఆ చదరంగం చూడాలని చిత్రంగా ఉంది నాకు, నాతో ఆడుకోవడానికి రా అని పిలిస్తే ఆయన వచ్చాడు. అందువల్ల నిజంగా మహానుభావులమైన శిష్యులం భక్తులం పిలిస్తే పరమాత్ముడు తప్పక మనతో ఆడుకుంటాడు. ఆ ఆటలలో మరిచి, ఈ మామూలు ఆటలు మర్చిపోయి, సామాన్య బాలకులతో ఆడడం మర్చిపోయి పులకించిపోయేవాడు ఆయన. ఒక్కొక్కప్పుడు ఏం జరిగేది, భగవంతుడైన వాసుదేవుడు ఈయనకి నోట్లో అన్నం పెడుతున్నట్టు అనిపించేది. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం తినేవాడు కాదు, పాలు తాగేవాడు కాదు. శ్రీమన్నారాయణుడే ఈయనకి పుస్తకాలు దగ్గర పెట్టి పాఠం చెప్పేవాట. అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకోవలసిన అవసరం లేకుండా విద్యలన్నీ వచ్చేసేవి. ఒక్కొక్కప్పుడు నాకు విష్ణుమూర్తి కనపడలేదు అని కాసేపు ఏడ్చేవాడు. స్వామి కనపడకపోతే పరమ దుఃఖంతో అన్నం తినేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఒకవేళ నిద్రపోతూ ఉంటే నిద్రట్లో హరి కనబడితే అన్నీ మర్చిపోయేవాడు ఆయన. ఏం అదృష్టం అండి ఆయన. పాలు తాగమని వాళ్ళమ్మ అక్కడ ఒక గిన్నె నిండా ఆవుపాలు పట్టుకొచ్చింది. చక్కని చిక్కని ఆవుపాలు, బాగా కాచిన మేగడతో కూడిన ఆవుపాలల్లో కాస్త పటికి బెల్లం వేసి ఎదురుగుండా పెట్టి, నాయన పాలు తాగు అంది. ఆ పాలు ఇలా ఎత్తగానే అందులో విష్ణువు కనబడ్డాడు ఆయనకి. ఇంకేం తాగుతాడు ఆయన? ఇంకా పాలగిన్న ఎలా పుచ్చుకుని పరవశించిపోయాట. నిజంగా ఆ దృశ్యాన్ని వేదవ్యాసుల వారు కళ్ళకు కట్టినట్టుగా మనకి ఈ విష్ణు పురాణంలో రాశారు. గర్గ సంహితలో గర్గాచార్యుడు ఇంకా అందంగా రాశాడు, వెండితో తయారు చేసిన పాలగిన్నె నిండా తెల్లని పాలు పోసింది అమ్మ. గిన్ని వెండి గిన్ని, అందులో ఉన్నవి తెల్లని పాలు. ఆ పాలల్లో పాల సముద్రం కనబడింది. ఆ పాల సముద్రంలో తెల్లని వాడు ఆదిశేషుడు కనబడ్డాడు. ఆదిశేషుడి పడగల మధ్యలో, ఆ చుట్టల మధ్యలో నీలంగా ఉన్న నారాయణుడు, పాదాలొత్తుతున్నటువంటి లక్ష్మి. అమ్మా లక్ష్మి, పాదాలొత్తుతున్నావా? శ్రీనాథుడు ఎక్కడున్నాడా అని పాలు తాగడం మానేసి భజన చేయడం మొదలెట్టాట. వాళ్ళ అమ్మకి తెల్లబోయిందనమాట. దీనినే అందమైన పాటగా ఆరుద్ర గారు చెంచులక్ష్మిలో రాశారన్నమాట. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నన్ను దయలాలించుటకై కనుపిల్చేవ మహానుభావ. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరిల్చి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలర నిను గానము చేయ. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆ అపూర్వ దృశ్యం ఆయనకి కనబడి క్షీర సముద్రంలో మహాత్మ పడుకుని, అది కూడా ఆదిశేషుడి మీద పడుకుని, నాకు దర్శనమిస్తున్నావా? ఓ పక్కన ఆదిలక్ష్మిని పాదాలొత్తుతోంది, పక్కన బ్రహ్మదేవుడు చేరి వేదమంత్రములతో నిన్ను స్తోత్రం చేస్తున్నాడు. ఈ జగత్తంతా పురుషమయము అంటున్నాడు ఆయన. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అనే వేదమంత్రాన్ని సాక్షాత్తు విరించి బ్రహ్మదేవుడు చదువుతున్నాడు. బ్రహ్మంటేనే అసలు వేదాలకి మూల పురుషుడు అటువంటి పండితుడు చదువుతున్నాడు. ఇంకా నారదాది మునిముఖ్యులు చేరి నారాయణాయ తుభ్యం నమః ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూ ఉంటే ఇంకా ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఆ స్థితిలో కూడా నాకు కనబడ్డావా తండ్రి అన్నాడు ఆయన. ఇలాగా పాలు తాగడం కాదు, మంచినీళ్లు తాగడం కాదు, ఏం తింటున్నా తాగుతున్నా ఆయనకి విష్ణువే కనబడి విష్ణుస్మరణమే చేసేట. ఇంకా పరాకాష్ఠ అంటారు దానిని. ఇప్పుడంటే పాలల్లో కనబడ్డాడు, ఒక్కొక్కప్పుడు మంచినీళ్ళు తాగితే అందులో కనబడ్డాడు, ఏ నిమ్మకాయ రసమో బత్తాయి రసమో ఇస్తే అందులో కనబడ్డాడు, స్నానం చేద్దామని కూర్చుంటే స్నానం చేసే నీళ్లల్లో, స్నానం చేయించే తల్లి చేతుల్లో, స్నానశాలలో ఆయనే కనబడుతున్నాడు, పానశాలలో స్నానశాలలో, ధ్యానశాలలో సమాధిశాలలో, నిద్రాశాలలో భోజనశాలలో, ఎక్కడికి వెడితే అక్కడే విష్ణు స్మరణ చేశాడు ఆయన. అంతటా విష్ణువును చూడగలిగాడు కనుక. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచల్ సురారిసుతుడు ఏ తద్విశ్యము భూవరా. ధర్మరాజా, ఏం చెప్పమంటావు ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి యొక్క పరాకాష్ఠాస్థితి? ఆయన పానీయములు తాగుతున్నా, తింటున్నా, ఎవరితో అయినా మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, వేళాకోళమాడుతున్నా, నిద్రపోతున్నా, అరే నిద్రట్లో కూడా ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో తిరుగుతున్నా, ఇంకో పని చేస్తున్నా, ఇతరులను చూస్తున్నా, ఎక్కడ ఏ విధమైన స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ అండం తప్ప మరొకటి ఎరగడు. సంతతము శ్రీ నారాయణ దివ్య పాద పద్మములను ధ్యానించి పద్మములలో నుంచి తేనె వస్తే తుమ్మెదలు తాగుతాయి. నారాయణ పాద పద్మ మరందాన్ని ఈయన తాగే తుమ్మెదైపోయాడు, తనను తాను మరిచిపోయాడు. తేనె ఎక్కువ తాగితే మత్తు వస్తుంది, మధువు తాగితే మత్తు వస్తుంది. ఈయనకి నారాయణ స్మరణతో మత్తు వచ్చి పరవశత్వం కలిగి పులకించిపోతూ ఉండేవాడు, అలా తలకాయ ఊపుతూ ఉండేవాడు. బాల్యము నుంచి అంతటి భక్తితో సర్వం మరిచిపోయేవాడు. ఏతద్విశ్యమున్, ఈ ప్రపంచమంతా మరిచిపోయాడు. ఎంత గొప్ప భక్తి, భగవంతుణ్ణి తలుచుకొని విశ్వాన్ని మరిచిపోయేంత భక్తి ఎవరికి వస్తుంది? ఆయనకి మాత్రమే వచ్చింది ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల. అటువంటి కుమారుణ్ణి ద్వేషించి తండ్రి చంపాలనుకున్నాడు అనగానే ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. అసలు నువ్వు చెబుతూ ఉంటేనే ఆ ప్రహ్లాదుణ్ణి ఎప్పుడు చూద్దామా అనిపిస్తోంది నాకు. ఆ ప్రహ్లాదుణ్ణి అవలేకపోయానని బాధపడుతున్నాను నేను. అంతటి మహాత్ముణ్ణి, సుగుణాల రాశిని చూస్తూ చూస్తూ ఈ తండ్రి ఎలా చంపాలనుకున్నాడయ్యా? వాడి తండ్రియా లేక ఎండ్రియా? లోకంలో తండ్రి అన్నవాడు ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా చంపాలనుకోడు. కొడుకు ఎంత దుర్మార్గుడైనా తండ్రి లక్షణం ఏంటి? నా కొడుకు ఎంత దుర్మార్గుడైతేనే నా డబ్బుకి వాడే వారసుడు, నాస్తి వాడికే ఇస్తానంటాట. అంతేగాని పరాయి వాడికి ఇస్తాడా? పొరపాటునివ్వడు. తండ్రికి కొడుకు మీద కోపం వచ్చి కొడుకు దుర్మార్గుడు, ఈ ఆస్తి అంతా పట్టుకెళ్ళి ఏ భారతీ తీర్థస్వామి వారి పీఠానికో ఇస్తానని ఒక్క మాట అంటాడా? మాట వరసగాండు, ఓ మంచి కార్యక్రమానికి ఇస్తానండు. ఎంత చెడ్డా, మా అబ్బాయికి ఆస్తి అంతానండి, ఏదోలాంటి పీఠాలకు కావాలంటే ఓ 2 రూపాయలు ఇస్తానండి అంటాడు. అటువంటిది కొడుకుని ఎంత దుర్మార్గుడైనా తండ్రి ద్వేషించడే. ఈ హిరణ్యకశిపుడు ద్వేషించడం పక్కన పెట్టి చంపాలని ఎలా అనుకున్నాడు? పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వం బున బుద్ధి చెప్పి దురితోన్మేషం బువారింతురే శత్రుత్వం బుతలం పరిట్టియడ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రు తండ్రి నెగులుం బొందెం పన్నెట్లోర్చెనో. కొడుకులు చదువుకున్నా చదువుకోకపోయినా, మంచివాడైనా కాకపోయినా తండ్రి ప్రేమగా పోషిస్తాడు. ఒరే పనికి మాలవాడా, నీకోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను, స్కూల్లో చేర్చాను, లేక బీటెక్లో చేర్చాను, ఎంటెక్లో చేర్చాను, నువ్వు చదువుకోకుండా తిరిగి వస్తావట్రా, నీ మీద పెట్టిన డబ్బంతా వ్యర్థమైపోయింది అని తిట్టి చంపే తండ్రి ఉంటాడా? ఉండడు. కాబట్టి పుత్రులు నేర్చినా అంటే చదువుకున్నప్పటికీ, నేరకున్నా, ఏమీ నేర్చుకోకపోయినా జనకుల్ పోషింతురు, తల్లిదండ్రులు ఎప్పుడు పోషిస్తూనే ఉంటారు. కుమారుడు ఎంత దుర్మార్గుడైనా తల్లిదండ్రులకు మాత్రం వాడు మంచివాడే. మా అబ్బాయి అలా కనపడతాడు కానండి, వాహాడు అంత మంచివాడు లేడండి అంటారట. అంటారో లేదో మీకే తెలుసు, నాకు నేను చెప్పాలా పైగా, మీరికి ఎంత అనుభవం. కాబట్టి తల్లిదండ్రులు అలాగే అంటారు, పోషిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో శత్రుత్వాన్ని కొడుకుతో పెంచుకోరు. ఏదో కొన్ని కర్మలు వస్తే శత్రుత్వం పెరుగుతుంది, ఆ శత్రుత్వం కూడా కొంతవరకే, కానీ కొడుకుని చంపాలి అన్నంత శత్రుత్వం తండ్రికి రాదు. మిత్రత్వంతో బుద్ధి చెప్పి, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, చదువుకోరా బాబు, ఇంకో ఏడాది చదవరా బాబు, లేదా మంచి పని చేయరా బాబు, ఇలా బతిమాల్తాడు. వాడు చేసే చెడ్డ పనులలోంచి మంచి పనులకు మార్చడానికి ప్రయత్నిస్తాడు, వాణ్ణి బాగు చెయ్యడానికి ప్రయత్నిస్తాడు, వాణ్ణి నెత్తిమీద పెట్టుకుంటాడు, వాడు చేసిన తప్పు పనులను కడుపులో పెట్టుకుని మా అబ్బాయి మంచివాడు అంటూ కాపాడతాడు. చంపాలని ఎవడు అనుకోడు. అటువంటిది సుగుణముల రాశి పరమ పూజ్యుడు భాగవతోత్తముడైన పుత్రుణ్ణి ప్రహ్లాదుణ్ణి తండ్రి అసలు ఎలా చంపాలనుకున్నాడు? లోకానికే పవిత్రుట్టువాడు, లోక పవిత్రుట్టువాడు. అటువంటి వాణ్ణి శిక్షించి హింసించి చంపాలని ఆ తండ్రి ఎలా అనుకున్నాడు? పైగా ఆ కుర్రాడు గురించి నువ్వు చెప్పడమే కాదు, ఇంత పూర్వం చాలామంది చెప్పారు, ఇప్పుడు కొత్తగా నువ్వు మళ్లీ చెబుతున్నావు, కానీ కొంతవరకు అతని గురించి విన్నాను. అతడు బాలు ప్రభావిశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు వదాళ్ళు కృపాళ్ళు సాధు గురులోక పదానత పాలు సాధు గురులోక పదానత పాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు
విఖండిత మోహవల్లికాజాలు అదేలా తండ్రి వడి చంపగబంపే మునీంద్ర చెప్పవే. మునీశ్వర ప్రహ్లాదుడు ఐదేళ్ల కుర్రవాడు, అంత లేతబాలుండి ఏ తండ్రి అయినా చంపుతాడా పోని, కుర్రాడైనా వాడిలో ఏమైనా దుర్లక్షణాలున్నాయా అంటే మహాకాంతిస్వరూపుడు, భగవంతుడి భక్తి వల్ల అతని ముఖంలోంచి వర్చస్సు బయటకొచ్చేది, ఆ వర్చస్సు వల్ల అతని సౌందర్యం ఎక్కువైపోయింది, ఆ అందగాన్ని చూస్తే కౌగిలించుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఎంత అల్లరి చేసినా ఇక్కడ కుర్రాడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, వాడిని చూడగానే ముద్దుగానే ఉంటాడు, రే కాసేపు బయట తీసుకుంటారు అంటాం కానీ వాడిని కొట్టలేము చూస్తూ చూస్తూ. చూసారా మీరు, అంటే ఆ కుర్రవాళ్ళని చూడగానే మనకు ఒక రకమైన ప్రేమ కలుగుతుంది. ఆ వయస్సు అటువంటిది కనుక, అటువంటిది అంత అందగాన్ని తండ్రి ఎలా చంపాలనుకున్నాడు. హరిపాదపయోరుహ చింతన క్రియాలోలు నిత్యం శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములనే చింతిస్తూ నారాయణ పాద పద్మములు శరణు, విష్ణు పాద పద్మములే దిక్కు అని కోరుకునే మహానుభావుడాయన. కరుణాస్వరూపుడు, సాధువులు గురువులు కనబడగానే అమాంతంగా కాళ్ల మీద పడిపోయి కాళ్ల మీద తలపెట్టి భక్తితో నమస్కరించే పుణ్యాత్ముడాయన. మోహమును త్యజించిన వాడు, సంసారం మీద వ్యామోహం లేదు, సభ్యులైన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన శీలమును పొగుడుతారు. నిర్మలమైన సద్బుద్ధి అనే సంపద కలిగినటువంటి వాడు, సద్బుద్ధి ఆయన సంపద, అటువంటి వాణ్ణి తండ్రి చంపడానికి ఎందుకు పంపించాడు? ఈ కథ నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, ఏదో కారణం ఉన్నది, అతని యొక్క సంపూర్ణ చరిత్ర చెప్పి నన్ను అనుగ్రహించు అనగానే నారదుడు అన్నాడు, ఆయన మహాత్ముడు కాబట్టి వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి మహాత్ములు అక్కర్లా, నీచాతి నీచులైనటువంటి కొడుకులు కావాలి. వాళ్ళు రాక్షసులు, అందులో హిరణ్యకశిపుడు పరమ వ్యసనపురుడు, దేవతా ద్వేషం కలిగిన వాడు, హరిద్వేషం కలిగిన వాడు, అందుకే సాధువులేగా మంచి బుద్ధులతో ఉన్నటువంటి ప్రహ్లాదుణ్ణి చూసి క్షమించలేకపోయాడు. ఈ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి హరిభక్తితో ఉండేవాడు కదా, ఎప్పుడు చూసినా తనలో తాను ఆనందం పొందుతూ నవ్వుకుంటూ నారాయణ వచ్చావా నారాయణ వచ్చావా అంటూ ఉంటే ఇదంతా పిచ్చలక్షణం అనుకున్నట్టు వాళ్ళ నాన్న. నారాయణ స్మరణ ఆయనకి వినపడలేదు, కానీ కుర్రాడు వాళ్ళు వాడు నవ్వుకుంటున్నాడు. ఎవరైనా తమలో తాము నవ్వుకుంటే దాని అర్థం ఏంటి? పిచ్చాడేమో. నిజంగా నవ్వుకునేవాళ్ళంతా పిచ్చాళ్ళు కాదు, వాళ్ళని చూసి పిచ్చాడు అనుకునేవాళ్ళు పిచ్చాళ్ళు. ఈ పిచ్చివాళ్ళలా కనపడతారే, వాళ్ళకి భగవంతుడు కనపడతట్టండి. అంటే అందరికీ చెప్పలేము, కొందరు మాత్రం అవధూతలు ఉంటారు, కొందరు ఉత్తి అవధూతలు ఉంటారు. ఈయన అవధూత లాంటి వాడిన విషయం తెలియక వీడు పిచ్చివాడు అనుకున్నాడు. ఆయన ఒకరోజున ఏకాంతంగా కూర్చుని, అహో మా రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి బలపరాక్రమాలతో ఉంటారు, దృఢమైన శరీరంతో, మాంసాహారం మీద వ్యామోహంతో, అందులో గోమాంస భక్షణం మీద ఆసక్తితో ఉంటారు, మద్యపాన వ్యాసక్తితో ఉంటారు, స్త్రీలోలత్వం సహజంగా రాక్షస లక్షణం, దేవతల్ని జయించాలి అనే విషయం చిన్నప్పటి నుంచి మేము నూరిపోస్తాం. అటువంటిది పరమ పవిత్రమైన మా రాక్షస వంశంలో పుట్టి ఈ పనికి మాలవాడు ఇలా తయారైపోయాడు ఏమిటండి అనుకున్నాడు ఆయన. లభ్యం వైన సురాధిరాజపదమున్ లక్ష్యంపడ శ్రాంతమున్ సభ్యత్వంబుననున్నవాడబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి మోహంబునన్. ఇతనికి రాక్షసరాజ పదవి కాదు, దేవ పదవే వచ్చింది వాళ్ళ. ఎలాగా? నేను దేవతల్ని జయించాను, ఇంద్రుణ్ణి తన్ని తరివేశాను, ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాను. అంటే ఇప్పుడు ఇంద్రసింహాసనం నా తర్వాత ఎవరిది? నా కుమారుడిది. అందులో పెద్ద కొడుకు గనక వీడే వారసుడు. ఇంతటి దేవరాజ పదవి, ఇంద్ర పదవి తనకి లభిస్తోంది అని ఆనందించడు, దాన్ని గురించి పట్టించుకోడు. భవిష్యత్తులో ఆస్తిని ఎలా పెంచాలి, ఈ ఆస్తిని ఎలా అనుభవించాలి, ఈ ఊహలు లేవు. ఎప్పుడు చూసినా సభ్యత్వంతో ఉంటాడు. సభ్యులు అంటే వేద పండితులు అని అర్థం. నిజానికి సభ్యులు అనే శబ్దాన్ని జ్ఞానం కలిగిన వాళ్ళకి వాడేవారు. ఇప్పుడు సభలో కూర్చున్న వాళ్ళందరినీ సభ్యులనే అంటున్నాం, ఎందుకంటే మీరు కూడా పండితులని ఉద్దేశం నా దృష్టిలో. సహజంగా పూర్వకాలంలో ఇదిగో సభ్యత్వానికి నియమం ఏమిటి, లేక సభ నడపడం అంటే ఏమిటి,
చదువుకుని ఉపనిషత్తులు వేదాలు చదువుకున్న వాళ్ళందరి కోసం నిర్వహించే సభ. ఆ సభలోకి అడుగుపెట్టి వాటి మీద ఆసక్తితో ఉండి వాటిని నేర్చుకుంటూ వాటిని గౌరవించే వాళ్ళందరూ సభ్యులు అని పిలువబడతారన్నమాట. వీడెలా ఉన్నాడు, ఏదో చదువుకున్న వేద పండితుడిలా ఉంటాడు కానీ యుద్ధ వీరుళ్ళ కనపడ్డు, పైగా జాడ్యంతో ఉంటాడు. జాడ్యము అంటే చురుకుతనం లేకపోవటం, మందకొడితనంగా ఉంటారు. కొంతమందికి చురుగ్గా పనిచేయడం చేత కాదు, ఏదన్నా చెప్పినా వినబడదు స్పష్టంగా. ఒకటికి రెండు సార్లు చెబితే, పదిసార్లు చెబితే 11వ సారి చేయగలుగుతారు. చక్క 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 ఆలోచనతో చురుకుగా పనిచేసేవాళ్ళు అరుదుగా ఉంటారు లోకంలో. అంత కాకపోయినా ఎంతో కొంత చురుకుతో ఉండాలిగా. వీడు అలా కాదు, ఎప్పుడూ మందకొడిగా ఉంటాడు. ఇవాళ చెబితే రేపు అన్నం తింటాడు. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉంటారులేండి. ఇప్పుడు పిలిచామంటే ఫోన్ కాల్ విసిడి కాల్ ఇచ్చామనుకోండి, మర్నాడు వచ్చి, గురువు గారు ఇప్పుడు ఏమన్నా మీరు విసిడి కాల్ ఇచ్చారా, నేను నిన్న ఇచ్చాను అది, ఇవాళకి వాడికి వెలిగిందనమాట. అది అటువంటి లక్షణములు కలిగిన వాడిని జాడ్యము గలవాడు అంటారు. పాపం ప్రహ్లాదుడు నారాయణ భక్తితో ఉంటే ఈయనకి అటువంటి చురుకుతనం లేదు, వీడు జాడ్యంతో ఉన్నాడు మందకొడితనంతో ఉన్నాడు అనుకున్నాడు అనమాట వాళ్ళ నాన్న. మరీ ఇంత మందకొడితనమా? ఇంక వీడు తీవ్రమతి ఎలా అవుతాడు, చురుకైన బుద్ధి ఎలా వస్తుంది, బలం ఎలా వస్తుంది వీడికి? బక్క చిక్కినట్టు కనపడతాడు వీడు. అంటే తక్కిన రాక్షసులతో పోలిస్తే వీడు అంత బలంగా లేడు. ఇటువంటి వాడిని బాగు చెయ్యాలంటే ఒకటే, గురుకులములో విద్యాభ్యాసానికి పంపితే తోటి పిల్లలతో కలిసి ఆడుకొని చదువుకొని వ్యాయామం చేసి మంచి భోజనం చేసి పైకొస్తాడు, గొప్పవాడవుతాడు. 10 మందితో సాటి పిల్లలతో ఆడుకుంటే చురుకుతనం వస్తుంది. ఏ పిల్లలతో ఆడుకోకుండా ఇంట్లో కూర్చుంటే మందకొడితనం వస్తుంది. కాబట్టి వీడిని గురుకులంలో వేద్దాం, రెసిడెన్షియల్ స్కూల్లో వేద్దాం అనుకున్నాడు అనమాట. అక్కడికి వేస్తే వీడు బాగుపడతాడు, సాటి పిల్లలతో ఆడుకుంటాడు, వేళకింత భోజనం చేస్తాడు. మా గురువులు ఎలాగో ఉండనే ఉన్నారు. శుక్రాచార్యులు వారు మృత సంజీవని విద్య కోసం తపస్సుకు పోయాడు. ఇప్పుడు ఆయన కొడుకులు చండు అమర్కుడు, వెలిసి చండామార్కులు అంటారు. చండవు అమర్కవు అని మూలంలో సుస్పష్టంగా ఒకటి పేరు చండహ, ఒకటి చండు, రెండోవాడు అమర్కుడు. ఈ ఇద్దరిని ప్రస్తుతం గురువుగారు తన కొడుకుల్ని గురుకులానికి తాత్కాలికంగా ఆచార్యులుగా పెట్టి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే ఏమిటనమాట, ప్రిన్సిపాల్ గారు లేనప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లాంటి వాళ్ళు. వీళ్ళు పాఠం బాగా చెబుతారు. తండ్రి కంటే వీళ్ళు ఏడాకులు ఎక్కువ చదివిన వాళ్ళు కనుక హరిద్వేషం నేర్పుతారు, ధర్మార్థ కామములే నేర్పుతారు, మోక్షం నేర్పరు. ఎందుకని, ధర్మ అర్థ కామముల వరకు పర్వాలేదు కానీ మోక్షం గురించి చెప్పాలంటే మళ్ళీ విష్ణువు గురించి చెప్పాలి. అందుకని ఈతన్ని బాగు చేసి ఆ గురువులు నాకు మంచి వారసుణ్ణిస్తారు, అప్పుడు నా వంశం తరిస్తుంది, నాకు ఒక వారసుడు వస్తాడు, నా రాక్షసులందరికీ నాయకుడు వస్తాడు, రాక్షస సామ్రాజ్యాన్ని నిలబెడతాడు అనుకున్నాడు. అనుకుని ఒక రోజున గురువుల్ని పిలిపించాడు, చండామార్కుల్ని, కొడుకుని పిలిపించాడు. గురువులు వినయంగా వచ్చి నమస్కరించి, రాక్షసర ప్రభో మహారాజా ఓహో ఓహో అని పొగడ్డం మొదలెట్టారు. యజమాని కదండి, యజమాని గారిని పొగడ్డం అంటే చాలామందికి అదొక ఇష్టం, భయం కూడా. పొగడకపోతే ఉద్యోగం తీసేయరు, అందుకని ఎందుకైనా మంచిది అనుకుని చేతులు నలుపుకుంటూ, మహాప్రభువులు తమరు పిలవాలా, పిలవకుండా కాకితో కౌరు పెడితే వచ్చేవాళ్ళం, స్వయంగా భటుల్ని పంపారు, భటులక్కర్లా, మీరు ఒక్క మొక్క కాకితో కౌరెడితే వచ్చేవాళ్ళం అంటే కాకులు దొరక్కే మా భటుల్ని పంపాను లేవయ్యా, ముందు కూర్చోండి అన్నాడు గురువు గారిని. ఆ గురువులకి అంత భయం. అదే శుక్రాచార్యుడైతే అలా ఉండడు, ఆయనైతే శిష్యుణ్ణి శాసిస్తాడు. వీళ్ళు ఇంకా పిల్లలు, బహుశా నా అనుమానం వాళ్ళ ఉద్యోగం కూడా ఇంకా పెర్మనెంట్ అవ్వాలి, దిక్కుమాలి అడ్డహాక్ పోస్టు డైలీ వేజెస్ అయ్యి ఉంటుంది. అందుకని అంత వినయంతో ఏమిటంటూ వచ్చి కూర్చున్నారన్నమాట. కూర్చోబెట్టి ఇప్పుడు కొడుకుని పిలిచాడు, కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ప్రేమగా జుట్టు నిమిరాడు, తలలోకి వేళ్లు పోనిచ్చి ఆ జుట్టు నిమిరి తలని వాసన చూశాడు. ఎప్పుడైనా తండ్రి ఈ తల పైభాగంలో వాసన చూస్తే కొడుక్కి ఆయువు పెరుగుతుంది. అందుకని పూర్వం పిల్లవాడిని కౌగులించుకుని మూర్ధాగ్రాణం చేసేవారు, ఈ పైన వాసన చూసేవారు. తల్లిదండ్రులే చూడాలి, మళ్ళీ అమ్మమ్మ బామ్మ వీళ్ళు చూస్తే ఆయుద్ధం నశిస్తుంది. ఒక తల్లిదండ్రులకే హక్కు, మళ్ళీ గురువుకు ఉంది ఆ హక్కు. ఎవడబడితే వాడు వచ్చి చీవుడి ముక్కెట్టి వాసన చూస్తే వాడికి ఉన్న ఆయువు పోతుంది, రోగాలు వస్తాయి. అందువల్ల అలా చూడకండి సుమ, అది కేవలం తల్లిదండ్రులకు ఒక నియమం ఉన్నది. అలా చూడడం వల్ల వారికి ఒక జ్ఞానం వస్తుందని, ఆయువు పెరుగుతుందని మంత్రశాస్త్రంలో శివుడు చెప్పాడు పార్వతితో. అందుకే ఆయన మూర్ధాగ్రహణం చేశాడు. తర్వాత ప్రేమగా కూర్చోబెట్టుకున్నాడు, నాయన కుమార ఎంత ముద్దువాడివిరా, నీ ముఖం చూస్తే ముద్దొస్తుంది, నీలో జ్ఞానం ఉన్నది, ఆయువు ఉన్నది, బలమున్నది, సుగుణాలున్నాయి, ఎన్నున్నా నీవు ఏదో తెలియని ఒక పిచ్చి లక్షణాలతో ప్రవర్తిస్తున్నావు, ఆ పిచ్చి గురించే నాకు వెంగగా ఉంది, నా మాట విని చదువుకుంటే బాగుపడతావురా అన్నాడు. అంటే హిరణ్యకశిపుడు వేద పండితుడని ముందే చెప్పాను కదా, ఒక్క విష్ణుద్వేషమైతే ఉన్నది కాని వాడు స్వతసిద్ధంగా సకల శాస్త్రాలు చదువుకున్న పండితుడు అవడం వల్ల కొడుక్కి మంచి సూచన చెప్పాడు. అసలు అయితే చెప్పాలంటే హిరణ్యకశిపుడు చేసిన సూచనలో లోపాలు పక్కన పెడితే మంచి సూచనది. చదువనివాడు అజ్ఞుండగు, చదువనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. నాయన చదువుకోకపోతే అజ్ఞానవుతాడు. ఆ చదువు కూడా సరైన వయసులో చదువుకోవాలి. 5వ ఏట 6వ ఏట విద్యాభ్యాసం ప్రారంభించాలి. ఆ వయస్సులో కష్టపడి చదువుకుంటే జ్ఞానం కలుగుతుంది. చదవకపోతే అజ్ఞాని అవుతాడు. ఆ వయస్సులో చదవకపోతే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఏం చదువుతాడు వాడు? ఇప్పుడు నేను మీకు నిజంగా సంస్కృతం నేర్పాలనుకున్నా ఆ చిన్నప్పుడు చదువుకున్న జ్ఞానం రమ్మంటే రాదు. అస్థి అంటే అస్థికలాండి అంటాడు ఒకడు. అస్థి అంటే ఉండుట అని అర్థం, వత్తకుండా. అస్థి ఖలు అంటే కదా అని అర్థం. జ్ఞానం అస్థి ఖలు అన్నాను అనుకోండి, అంటే జ్ఞానం ఉన్నది కదా. ఈ అస్థి ఖలు అనగానే ఒకడికి అస్థికలంటే ఎముకలాండి అని అడుగుతున్నాడు. వాడికి ఎంతసేపు అస్థికల మీదకి వెళ్ళింది అంటే భాషాజ్ఞానం ఇలా తయారవుతుంది వయస్సు పెరిగితే. కాబట్టి బాల్యంలో చదువుకోవలసినప్పుడు చదువుకోవాలి. రిటైర్ అయ్యాక 70 ఏళ్ళు వచ్చాక గురువుగారు ఎంత బతిమాలినా సంస్కృతానికి రారు, ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, సీరియల్స్ టీ పెట్టుకోవడం మీద, మధ్యాహ్నం కానీ టీ పెట్టేసుకుని గడగడ తాగుతారు తప్ప ఇక సంస్కృతం ఏమొస్తుంది? సంస్కారం రాదు. కాబట్టి నాయన ఈ బాల్యమే సరి అయిన విద్యలకి నిలయము గనక బాల్యములో కష్టపడి చదువుకోవాలి. చదువుకుంటే ఏది మంచియో ఏది చెడ్డో తెలుస్తుంది. పైకి సదసద్వివేక చతురత కలుగును అన్నాడు ఆయన. సత్ అంటే మంచి, అసత్ అంటే చెడ్డ. మంచి చెడుల యొక్క వివేకము నీకు కలుగుతుంది, భేదం తెలుస్తుంది అని ఒక అర్థం. సదసద్వివేక చతురత కలుగుతుందంటే గొప్ప వేదార్థం వాడాడు వాడు. సత్పదార్థం అంటే బ్రహ్మ పదార్థం. ఈ చరాచర జగత్తులో బ్రహ్మను ఎలా పొందొచ్చు, పరబ్రహ్మములకు ఎలా దూరం అవ్వచ్చు, ఆ తెలివితేటలు నీకు వస్తాయి. జ్ఞానం కలిగితే బ్రహ్మ పదార్థమును పొందడం ఎలాగా, ఏది బ్రహ్మము కాదు, బ్రహ్మము సత్తా చిత్తా, ఇది తెలుస్తుంది. కాబట్టి చదువగవలయును జనులకు, పుట్టిన ప్రతి ప్రాణి చదువుకుని తీరాలి. నిన్ను మహాత్ములైన గురువుల దగ్గర, శ్రేష్ఠుల దగ్గర చదివిస్తాను. వీరు భార్గవ వంశస్థులు, శ్రీవత్స పవిత్ర గోత్రులు, భృగు మహర్షి మనమలు, శుక్రాచార్యుడి కొడుకులు, జ్ఞానులు, బాగా చదువుకున్న వాళ్ళు. నిజంగా కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఒక్క హిరణ్యకశిపుడి దగ్గర ఉద్యోగం వల్ల వాళ్ళు కొన్ని తెలివితేటలు బయట పెట్టలేకపోతున్నారు తప్ప, లేకపోతే బృహస్పతి కంటే శుక్రాచార్యుడు గొప్పవాడు. అయితేనే కర్మగాలి. దేవతల దగ్గర ఆయన గురువుగా ఉండడం వల్ల ఆయన పేరు తెచ్చుకున్నాడు. రాక్షసులు గురువు అవ్వడం వల్ల వీళ్ళకి అంత పేరు రావడం లేదు. అందువల్ల నిజంగా 100కి 100 రూపాయలు హిరణ్యకశిపుడు చెప్పినట్టే వాళ్ళు ఆర్యులు. ఇటువంటి వీళ్ళ దగ్గర చదివిస్తాను, చదువుకో, పైకి రావాలి, నా మాట విను. మన ఇంట్లో కూర్చొని చదువుకుంటే ఒంటరిగా ఉండడం వల్ల తెలివితేటలు పెరగవు. అదే గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుకులంలో సాటి పిల్లలతో కలిసి చదువుకుంటే 10 మంది నీ ఈడు పిల్లలుంటారు గనక, అప్పుడు వాళ్లతో కలిసి ఉత్సాహంగా తిరుగుతావు, ఆటలాడుకోవచ్చు. వాళ్ళ బుద్ధులు నీకు, నీ బుద్ధులు వాళ్ళకి వస్తాయి. వాళ్ళ బుద్ధులు నీకు వస్తే మంచిది, కానీ నీ బుద్ధులు వాళ్ళకి రాకూడదు. కాబట్టి కుమారా, చక్కగా సాటి పిల్లలతో కలిసి చురుకుదనాన్ని పొందు, చదువుకో, పో అనగానే, అలాగే నాన్నగారు మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను తండ్రి అని వినయంగా నమస్కరించగానే, హాయ్ బాబు నా కొడుకు ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు అనుకుని సంతోషపడిపోయి వెళ్ళిపోయట హిరణ్యకశిపుడు. ఈ చండామార్కులు చంటి పిల్లవాడిని వెంట పెట్టుకుని గురుకులానికి వెళ్ళారు. ఆ గురుకులం ఇప్పుడు అహోబలంలో ఉంది. ఇప్పటికీ కూడా ప్రహ్లాదుని బడి అనే పేరుతో చెంచులక్ష్మి యొక్క ఆలయం దగ్గర ఉన్నది. ఈసారి అహోబలం వెళ్ళినప్పుడు నాతో వస్తే ప్రహ్లాదుని బడి దాకా నడిపిస్తాను, కాకపోతే కాస్త పడుచు వాళ్ళైన మీలాంటి వాళ్ళు ఎక్కగలుగుతారు. ఏదో ఇలాంటి ముసలాళ్ళు అంటే కొంచెం ఎక్కడం కష్టం, అది అంత ఎత్తు ఎక్కాలి కొండల మీదకి. ఎక్కడానికి జ్ఞానం కావాలి. ఆ ఎక్కేటప్పుడు గురుభక్తితో ఎక్కాలి. కొన్ని హరిస్మరణలు చేస్తే ఎక్కగలుగుతాం, లేకపోతే ఎక్కలేము, అది కొంచెం కష్టమే అనుకోండి. మొత్తం మీద ప్రహ్లాదుని పడేదాకా ఎవరన్నా రాగలిగితే ఎవరు వస్తారో చేయత్తడు చూస్తాను. అమ్మ అవోయ్ ఇంతమంది చేయెత్తారు గ్యారంటీగా. రేపు డిసెంబర్లో పెడుతున్నాం. ప్రతి సంవత్సరము డిసెంబరు జనవరిలో శ్రీశైలంలో ప్రవచనం ఉంటుంది. ఒక 7 రోజులు సప్తాహం కింద అక్కడ నేను ప్రవచనం చేస్తాను, ఆ ప్రవచనం అయిన వెంటనే అహోబలం పెడతాను. అటువంటిప్పుడు వస్తే చక్కగా శ్రీశైలంతో పాటుగా అహోబలం కూడా చూసినట్టు ఉంటుంది, కొండెక్కినట్టు ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ జ్ఞానం మాత్రం కొండెక్కకుండా చూసుకుందాం. ఇప్పుడు ఈయన అక్కడికి ఆ బడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓ పక్కన సెలయేళ్ళు, చక్కని ప్రకృతి, ఆ వాతావరణంలో కూర్చోబెట్టి ఇంకా తక్కిన రాక్షసుల యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాట. ఆ రాక్షసుల పిల్లల్లో 10 ఏళ్లుగా చదువుతున్న ఎద్దులు మొద్దులు ఉన్నారు, ఈయన వయస్సు వాళ్ళు ఉన్నారు. ప్రహ్లాదుని కంటే చిన్నవాళ్లు లేరు, కానీ అతని ఈడు వాళ్ళు అతని కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. 10 ఏళ్లుగా రామశబ్దమే చదువుతున్న జ్ఞానులు ఉన్నారు అట్లండి అక్కడ. 10 ఏళ్లుగా శివశబ్దాన్ని వెల్లించమంటే చివ అంటున్న వాళ్ళు ఉన్నారు. ఒరేయ్, ఆ అందుకే గొడ్డు మాంసం తగ్గించరా అంటున్నాడు గురువుగారు ఈయన వెళ్లేసరికి. ఈ గురువుగారు, ఆ అందుకే గొడ్డు మాంసం తినకరా, గోవును తింటే నాలికి బండవారిపోయి శివశివ అనమంటే చివచివ అంటావంటే చివచివ అని ఎక్కడన్నానండి, చివచివ అన్నానండి అంటాడు వాడు. అందుకే వాడికి ఎన్ని చెప్పినా ఆ నాలిక అంతే, ఆ నాలికని ఎవడో బాగు చేయలేడు. అటువంటి పిల్లల్ని చూసుకున్నాడు ఈయన. నల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, మంచి చురుకైన వాళ్ళు, వెకిలి వేషాలు వేసేవాళ్ళు, సాధువులుగా ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల గుణాలతో ఉన్న పిల్లలందరితో కలిసి ప్రహ్లాదుని చేర్చారు. ఈ చండు అమరుకుడు ఈ పిల్లవాడిని వాళ్లతో కలిపారు. నాయన, నువ్వు గుడ్డివాడిలో ఉన్నావన్నాడు మీ నాన్న. మీ నాన్నగారి ప్రతాపం నువ్వు మాట వరసకు కూడా పలకటం లేదట. మాట వరసకు కూడా రాక్షస సింహాసనాన్ని పరిపాలించేవాడి లక్షణములు నీకు లేవట. అందుకని గురువులమైన మా మీద గురుతర బాధ్యత పెట్టాడు మీ తండ్రి. మీ తండ్రి గారి చరిత్రని మేము చెబుతాం. నీకు హిస్టరీ అని ఒక క్లాస్ ఉంది. ఆ హిస్టరీలో ఎంతసేపు హిరణ్యకశిపుడు ఎలా పుట్టాడు, ఆయన దేవతలను ఎలా జయించాడు, బ్రహ్మను ఎలా మెప్పించాడు, రోజుకు ఎన్ని మాంసం ముద్దలు మింగుతాడు, ఎన్ని కళ్ళు బుడ్డీలు తాగుతాడు, ఇవన్నీ చేర్చాం. అవన్నీ నీ చేత చదివిస్తాం. మీ తండ్రి పరాక్రమాన్ని గుణాలని తెలుసుకో, మీ తండ్రికి వారసుడివి కా అనగానే, అలాగే గురువుగారు మీరు ఎలా చెబితే అలాగే చదువుతానన్నట్ట. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిది చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడుతానన్నయు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. వారు ఎలా చెబితే అలాగే చదివేవాడు. వాళ్ళు 2 ఏళ్ళు 4 అంటే 2 ఏళ్ళు 4 కాదు, 2 ఏళ్ళు 6 అంటే 2 ఏళ్ళు 6 అంటే చేతులు కట్టుకుని వారు ఏం చెబితే అదే అన్నాడు ఆయన. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిన్ చదువు గాని అదే విధంగా చదివేవాడు. అంతేగాని అట్టిట్టని ఆక్షేపింపడు, అది తప్పు ఇది ఒప్పు అని గురువుగారిని ఆక్షేపించలేదు. మాట వరసకు కూడా గురువుల్ని ఆక్షేపించకూడదు కదా. ఒక స్థాయి దాటితే ఎప్పుడో ఒకప్పుడు గురువు దగ్గర అది కూడా మెల్లగా చెప్పాలి. అందుకే ఆక్షేపించకుండా గురువుగారు మీరేం చెబితే చదువుతానని చదివాడు. వ్యాకరణాలు చదివాడు. ఎప్పుడూ కూడా ముందు సంస్కృతానికి వ్యాకరణం పట్టు కనుక వ్యాకరణమే చెప్పేవారు వాళ్ళు వరసగా అనమాట. ఐ ఉన్నరులు కేవంగయ్యవచ్చంటూ వరసగా 14 సూత్రాలు చెప్పారు. సూత్రాలు చదివాడు. ఈ సంధులు సమాసాలు తద్ధిత ప్రకరణాలు అన్ని చదివాడు. ఇలా చదివి భక్తి శ్రద్ధలతో వాళ్ళకి మళ్ళీ అప్పచెప్పేవాడు. ఒక 6 నెలలలో అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు ఆయన. ఈలోపు కొడుకుని గురుకులానికి పంపాను. వాడు చూస్తే అమాయకుడు, గురువులు కొంచెం కఠినంగా కొట్టి తిట్టి చదువు చెబుతున్నారో ఏమిటో, అసలు వాడేం చదువుతున్నాడో, మా పిల్లాడికి అక్కడ నిద్ర పడుతోందో లేదో, అక్కడ విశాలమైన భవనం ఉందో లేదో, గురుకులంలో ఇంట్లోలాగా బిల్డింగ్లో ఉన్నట్టుగా మనకి ఏసీ రూములు ఇస్తారా ఎవరుగా, మరి ఎక్కడికెడితే అక్కడ ఏసీ రూములు వస్తాయా, ఏమో అక్కడ వాడికి పడుకోవడానికి వసతి ఎలా ఉందో, దోమలు కుడుతున్నాయేమో, అప్పుడు కరెంటు పోతే ఫ్యాన్ తిరుగుతుందో లేదో, నిద్ర పడుతోందో లేదో, ఇన్ని ఆలోచనలు మొదట్లో తండ్రికి వచ్చాయండో. నేనేదో వేళకోవడానికి చెబుతాను అనుకోకండి, ఈ పద్యం చూడండి. అంతం కొన్ని దినంబులేగిన సురేంద్ర రాతి శంకాన్విత స్వాంతుండై నిజనందను గురువులే జాడం పఠింపించిరో భ్రాంతుండేమి పఠించనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతి సూచదగాక నేడని విభుండు ఉత్కర్ష దీపింపగం. పాపం కొద్ది రోజులు ఎంత చేసి ఒక 6 నెలలు అంటే పెద్ద ఎక్కువ కాలం కాదుగా. అయినా కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల అప్పటికింకా హిరణ్యకశిపుడికి కుమారుడి మీద ద్వేషం లేదు గనక ఆ కొడుకునే తలుచుకుని సరిగ్గా అన్నం తినలేక వ్యసనములు అనుభవించలేక కొంచెం దుఃఖం పొంది
అయ్యో 6 నెలలైపోయింది, 180 రోజులైపోయింది ఏకంగా వెళ్ళి. అమ్మ 180 x 24 గంటలు గడిచిపోయింది. ఇన్ని రోజులు మా అబ్బాయి ఏమైపోయాడు అని మనస్సులో శంకాన్విత స్వాంతుండై శంకించాడనమాట. నా కొడుకుని గురువులు ఎలా చదివిస్తున్నారో, ఈ పిచ్చివాడేం చదువుతున్నాడో, అన్నం వేళకి తింటున్నాడో లేదో, సాయంత్రం పడుకునే ముందు వాడికి ఆవు పాలు తాగడం అలవాటు, ఆ పాలు అక్కడ ఎవరన్నా కాచి ఇస్తున్నారో లేదో, పాలల్లో పంచదార ఇస్తున్నారో వేయడం లేదో, ఇలా రకరకాలుగా ఆలోచించాడు. ఈ పిల్లవాడిని ఒక్కసారి మళ్ళీ పిలిపిద్దాం, వాడిని పరిశీలిద్దాం, తిండికేముంది కానీ వాడి చదువుని పరిశీలిద్దాం అందుకని వాడిని పిలిచి సంభాషించి వాడి విద్యలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలుసుకుని బాగా చదువుకుంటే సత్కరిద్దాం, చదవకపోతే మళ్ళీ గురుకులానికి పంపిద్దాం అనుకున్నాడు ఆయన. వెంటనే గురువుల దగ్గరికి కబురు పెట్టాడు. గురుదేవుల యొక్క కుమారులారా, చండామార్కులారా, మా అబ్బాయిని అప్పుడే పంపించి చాలా కాలమైంది కదా, హాఫ్ ఇయర్లీ టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను, 6 నెలలు గడిచింది కదా, ఒక్కసారి పిల్లవాడిని తీసుకురండి అనగానే వాళ్ళు కూడా సంతోషపడిపోయి, అసలు కుర్రాడు ఏం చెబితే తప్పెప్పిస్తున్నాడు కదా అందుకని ముద్దు ముద్దుగా బుజ్జగించి అలంకారం చేయించి వాడిని తీసుకొచ్చి తండ్రి ఎదురుగుండా నిలబెట్టి, మహారాజా ఇలాంటి పిల్లవాడిని కనడం నీ అదృష్టం అయ్యా, చాలామంది పిల్లలు వస్తారు మా దగ్గరికి, దిక్కుమాలిన తల్లిదండ్రులు, దిక్కుమాలిన పిల్లలను, ఈ పిల్లవాడ ఏమి చురుకు, ఏమి ప్రతిభ, ఏమి ధారణాశక్తి, ఒక శ్లోకమైనా సూత్రమైనా మీ కుమారుడి రోట్లో పడితే తక్షణం కంఠస్థం వచ్చేయటమే, మళ్ళీ రెండోసారి చెప్పమండవు, ఎంత జ్ఞాపక శక్తో. అటువంటి కుర్రాన్ని మేము విద్యావేత్తగా తయారు చేశామని గర్విస్తున్నాం అనగానే, అబ్బా 6 నెలల్లో గురువులు మెచ్చుకునేంత విద్య నేర్చుకున్నావుట్రాని ఆయన, ఇది నాకు బ్రహ్మానందం అనుకుని దగ్గరికి పిలిచి కౌగులించేసుకుని ముద్దులు పెట్టుకుని తొడ మీద చేర్చాడు. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము, ఆరుఢ సంవిత్ సంపన్నుడవైతివే, చదివితే వేదంబులు శాస్త్రముల్ వత్సారమ్మని చారజీరి కొడుకు వాత్సల్య సంపూర్ణుడై, ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుండుత్కంఠ దీపింపగల్, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్, తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణముల్. నాయన కుమారా అంటూ దగ్గరికి పిలిచి వాత్సల్యం ఎక్కువైపోతూ ఉండగా, పుత్రప్రేమ ఎక్కువైపోతూ ఉండగా కౌగిలించుకుని ఉత్సంగాగ్రము చేర్చి అంటే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, జుట్టు దుబ్బేశాడు, చెవులు పుచ్చుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, ముక్కిల్లా అన్నాడు, ప్రేమ ఎక్కువైపోయింది కదా, గడ్డ ఇలా ఊపాడు. ఇలా ఊపుతారులేండి తాతలు మన వలన, అలా ఊపడం చూశాను ఈ మధ్యన, అందుకని ఆయన ఊపాడంటే నాకు అర్థమైంది. ఇంత ప్రేమ చూపించి తల మీద కన్నీళ్లు కరిచి అంటే ఆనంద బాష్పాలన్నమాట, నాయన 3 శక్తులు పొందావా, నీ ప్రయత్నంలో 3 శక్తులు ఉన్నాయా లేవా, ఏమేంటవి, ముందు ఉత్సాహశక్తి, 2వది ప్రభుశక్తి, 3 మంత్రశక్తి, వీటిని శక్తిత్రయము అంటారు. అంటే వ్యక్తి జీవితంలో పైకి రావాలంటే, వాడు సంపదలు పొందాలంటే, కీర్తి పొందాలంటే, విద్యలలో వేత్త అవ్వాలంటే, విద్యావేత్త అవ్వాలంటే 3 శక్తులు ఉండాలి గుర్తుపెట్టుకోండి. అందులో ఏంటి, ఉత్సాహశక్తి, ముందెప్పుడు మనిషికి స్వతసిద్ధమైన ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉన్నవాడు ఎప్పుడైనా పైకి వస్తాడు, నేను చదువుకోవాలి అనే ఉత్సాహం ఉండాలి, సంపాదించాలి అనే ఉత్సాహం ఉండాలి, లేక నారాయణ భక్తితో తరించాలనే ఉత్సాహం ఉండాలి, ఉపన్యాసానికి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా రావాలని మీకు వచ్చిన ఉత్సాహం లాంటి ఉత్సాహం ఉండాలి. మీరు ఇవాళ ఎంత గొప్ప పని అంటే, ఇవాళ ఎంత తుఫాను వర్షం కురిసినట్టుగా గంట కురిసింది, తర్వాత వెలిస్తే వెలియొచ్చుగాక, కానీ సరైన ఉపన్యాసం టైంలో ఎంత కుంభ వృష్టి కురిసినా ఆ తలుపులు తీసి బయట కూర్చునేంత వరకు వచ్చారంటే జనం, ఇది చాలా గొప్ప విషయం. అంటే మీకు పురాణం మీద ఎంత ఉత్సాహం ఉన్నది, ఇది శక్తులలో మొదటిది. తర్వాత ఉత్సాహం ఎంతున్నా గవర్నమెంట్ యొక్క సపోర్టు లేకపోతే వాడు చదవలేడు. ఇప్పుడు బాగా చదువుకున్న పండితుడికైనా ప్రభుత్వం ఎంతో కొంత వాడికి ఒక ప్రోత్సాహం ఇవ్వాలి. బాగా చదువుకున్న పద్మాకర్ గారు లాంటి పండితుల్ని చూచాం, గౌరవిద్దాం, ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన విద్వాంసుడిగా నియమిద్దాం అనుకోవాలి, లేదా ఈయన ఎమ్మెల్సీ చేద్దాం అనుకోవాలి, లేదా రాజ్యసభ సభ్యుడిని చేద్దాం అనాలి, ఇలా ఏదో ఒకటి అన్నారనుకోండి, అప్పుడు అది ప్రభుశక్తి అంటే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం. ఆ శక్తి ఉంటే ఈ ఉత్సాహానికి వీడు ఇంకా పైకొస్తాడు, వీడి జ్ఞానం 10 మందికి ఎడుతుంది. ఈ రెండు ఉన్న తెలివితేటలు లేకపోతే ఉపయోగం ఉంది? నీకు ఉత్సాహం ఉండొచ్చుగాక, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండొచ్చు, మంచి ఆలోచన విధానం మంత్రాంగం ఉండాలి. ఆ మంత్రశక్తి లేకపోతే, ఇక్కడ మంత్రశక్తి అంటే ఆలోచన విధానం, దైవశక్తి అని కూడా అర్థం, ఈ రెండూ ఉండాలి. అవి ఉంటేనే అప్పుడు వాడు రాణిస్తాడు. నాయనా నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు, నీకు ఉత్సాహం ఉంది కదా, సరే ప్రభుశక్తి ఉంది కదా, మంత్రశక్తి ఉన్నది కదా, బాగా తెలివితేటలు పెరిగాయి కదా, సంవిత్ సంపన్నుడు అయ్యావా, సంవిత్ అంటే తెలివితేటలు, తెలివితేటలు అనే సంపదలు పెరిగాయా, నీ విద్య ఎలా ఉందా అనిపిస్తున్నది నాకు, వేదములు శాస్త్రములు చదువుకున్నావా, పిల్లలు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినేటప్పుడు తల్లిదండ్రులకి ఎంత ఆనందం కలుగుతుందో, రోజు రోజుకి చిన్నపిల్లలుగా ఉన్న కొడుకులు కూతుళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని తల్లిదండ్రులు పొంగిపోతారు, నిత్యం సంతోషం ఇస్తాయట. మీరు ఎప్పుడైనా చూడండి, మన పిల్లలు అనుకున్న వాళ్ళు చిన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే అవి ఎన్ని బూతులు మాట్లాడినా సరే ఎంత ఆనందం వస్తుందో, లామ్ లామ్ అంటే హై బాబోయ్ మా అబ్బాయిలో ఆమ్ లామ్ అని ఎంత ముద్దుగా పలుకుతున్నాడో అని తొడ మీద కూర్చోబెట్టుకుని మురిసిపోం. కాబట్టి జనకులకున్ తల్లిదండ్రులకి చిన్నపిల్లల మాటలు కర్ణయుగళ సద్భూషణములు, రెండు చెవులకి ఆభరణములు, ఆభరణాలు అంటే కొండలు కొండలాలు కాదు, పిల్లల మాటలు, పిల్లల మాటలు వింటే చెవులు ఆనందం పొందుతాయి. అంతేనా? అనుదిన సంతోషణములు, రోజు సంతోషాన్ని కలిగిస్తాయి. పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడి వచ్చినటువంటి తండ్రికి ఆ శ్రమంతా తొలగిపోతున్నాడు అండో ఇందులో. పొద్దుటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఉన్నారు ఇప్పుడు, పాపం వాళ్ళ పేరుకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ అది. జీవితంలో ఎప్పుడు భార్య మొహం చూస్తారో తెలియదు, ఎప్పుడు పిల్లల మొహం చూస్తారో తెలియదు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేసి చేసి జీవసత్వాలు చచ్చిపోయి రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటారు పాపం. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అసలు మా మొగుడు పెళ్ళాలను స్కైప్లో తప్ప ఐపు అజువ లేకుండా చూసుకుంటున్నామండి అంటున్న వాళ్ళు ఉన్నారు. పాపం ఏం చేస్తాం, తప్పదు డబ్బు కోసం ఉద్యోగం చేయాలి. ఇంత శ్రమపడి ఇంటికి రాగానే ఏదో రెండు మెతుకులు తినేసి పడుకుని గుర్రని నిద్రపోతాడు. అలాంటి వాడు కూడా, ఎంత శ్రమతో వచ్చిన వాడు కూడా చంటి పిల్లవాడు వచ్చిన డాడీ అనగానే ఈ బాడీ మొత్తం ఒకసారి కదిలిపోదు. అందుకని పొరొద్దుటి నుంచి సాయంకాలం వరకు చేసిన శ్రమంతా తొలగించి ఆనందమిస్తాయి పిల్లల మాటలు. అందుకని జనిత శ్రమ తాప దుఃఖ సంతోషణముల్, ఈ తాపం దుఃఖం ఇవన్నీ కష్టం వల్ల వచ్చినవన్నీ తల్లిదండ్రులు మరిచిపోతారు పిల్లల పలకరింపుతో. అటువంటి తనయుల సంభాషణములంటే ఏ తండ్రికైనా ఆనందమే కదా. అందుకే అడుగుతున్నాను, నా బాబు నా బాబు, నీకు ఏది సుఖం అనిపిస్తోంది? బాగా చదువుకున్నావు కదా నువ్వు, ఎన్నో శాస్త్రాలు చదివావు, ఈ శాస్త్రాల్లో నీకు నచ్చిన శాస్త్రం ఏమిటి, అసలు నీకు ఏది మంచిది అనిపిస్తోంది చెప్పు. అర్థశాస్త్రం మంచిదా, లేక గజశాస్త్రం మంచిదా, బాణశాస్త్రం మంచిదా, నీకే శాస్త్రం మంచిదంటే నాకు ఈ శాస్త్రాలేవి ఇష్టం లేదు, మంచి శాస్త్రం ఒకటి ఉందా చెబుతా వింటావా నాన్న అన్నట్ట. చెప్పు నాయన చెప్పు, మేమందరం నేర్చుకున్న శాస్త్రముల కంటే గొప్ప శాస్త్రం, మంచి శాస్త్రం, భద్రము కలిగించే శాస్త్రం నువ్వు చెబితే వినకుండా ఉంటామా అనగానే అప్పుడు కుర్రాడు ఏం చెప్పాడు తెలుసా, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపల త్రెళ్ళక వీరు ఏమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ఓ దానవ శ్రేష్ఠ మహారాజా, నీకొక నమస్కారం. నాకేది సుఖం అనిపిస్తుందో తెలుసా, ఈ మానవుడిగా పుడతాం మనం. అంటే మానవులు అంటే ఇక్కడ రాక్షసులు దేవతలు వంటి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు కలిగిన జీవులందరినీ సామాన్యంగా మానవులు అంటాం. ఈ విధంగా మాట్లాడే శక్తి కలిగిన జీవులు ఉన్నారే, ఈ జీవులంతా శరీరం ధరించాక ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడిపోతారు. చీకటి నూతిలో పడితే ఇంక అందులోంచి బయటికి రాలేరు, ఎందుకంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం ఉండదు. అందువల్ల చీకటి నూతిలో పడిన వాడు చివరికి అందులో ప్రాణం కోల్పోవలసిందే. ఈ ఇల్లు కూడా ఒక చీకటి నుయ్యి, ఈ నూతిలో పడిపోయి ఇంకెక్కడికి వెళ్ళమన్నా హా గురువుగారు చెబుతారు పురాణానికి ఎందుకండి వెళ్ళడం, నైమిషారణ్యానికి రమ్మంటాడా, ఆయన పిచ్చాడు, మనం ఇంట్లో కూర్చుందాం. ఇంక అన్నిటికీ ఇల్లే, ఈ చీకటి నూతిలోంచి బయటికి రాడు వీడు ఎప్పటికీ. ఈ ఇల్లు అనే చీకటి నూతిలో పడిపోయి మతిభ్రమణతో తిరుగుతూ ఉంటాడు, అందులో పడి నాశనం అయిపోతాడు. అలా నాశనం అవ్వకూడదు, కొంప అనే వ్యామోహంలో పడరాదు. వాళ్ళు వేరు, నేను వేరు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నావాళ్ళు అనే భేదభావం సహజంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. స్వపర భేదం లేకుండా ఎవడుంటాడు? నా కొడుకు, నా పెళ్ళాం, నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, నా ఇల్లు అనే భావన, వీళ్ళంతా వేరే వాళ్ళండి అనేటటువంటి భేదభావన స్త్రీ పురుషులందరికీ సమానంగా ఉంటుంది. దీనికి మతిభ్రమణము అని పేరు. ఈ మతిభ్రమణలో పడి స్వపర భేదంతో కొట్టుకోకూడదు. ఎందుకని, ఈ చరాచర జగత్తంతా విష్ణుమయం, సర్వమున్నతని దివ్య కళామయము. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మయే. చీమ మొదలుకొని, దోమ మొదలుకొని పెద్ద వస్తువు వరకు, పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువు వరకు, ఇందాకటి నుంచి నా నుదుటి వాలి నా ప్రాణం తీస్తున్న ఏగ మొదలుకొని, కింద కూర్చుని శ్రద్ధగా వింటున్న మీరుతో సహితంగా అందరూ కూడా విష్ణు స్వరూపమని గ్రహించి విష్ణువు మీద మనస్సు చేర్చి వీలున్నప్పుడల్లా హరి హరి అంటూ హరిస్మరణ చేసి హాయిగా అడవిలో తపస్సు చేసుకోవడం మంచిది. వీలున్నప్పుడల్లా గురువుగారితో యాత్రకెళ్ళి అక్కడ భగవత్ కథ వినడం మంచిది. ఇంతకు మించి నాకు సంసారంలో ఉండాలనిపించడం లేదు. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గృహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత అని మూలంలో వ్యాసుల వారు చెప్పారు. గృహం అంధకోపం, అంధకోపం అంటే చీకటి నుయ్యి. ఈ ఇల్లనే చీకటి నూతిలో పడిపోవద్దు, ఆత్మనాశనం కోరుకోవద్దు, హాయిగా అడవికి వెళ్లి హరిస్మరణ చెయ్యాలి. అడవికి వెళ్లడం అంటే కేవలం చెట్లతో కూడిన అడవిని కాదు, మానవుడు సంసారంలో ఉంటూ కూడా సంసారం మీద వ్యామోహం పెంచుకోకుండా వీలున్నంత వరకు హరికి సంబంధించిన కథలు వింటూ హరిస్మరణ చేస్తూ హరిభక్తులతో స్నేహం చేస్తూ బ్రతికితే, సజ్జన సాంగత్యంతో బ్రతికితే, ఈ సాంగత్యం చేస్తున్నంతసేపు భగవంతుని కథలని చర్చించుకుంటూ కూర్చుంటే అప్పుడు వాడు తరిస్తాడు. మళ్ళీ ఈ సాంగత్యం అనే పేరుతో 10 మంది చేరి భగవత్ కథలు 2 నిమిషాలు చెప్పి ఆ తర్వాత మిగతా కాలం అంతా టీలో ఇవాళ కొంచెం అల్లం ఎక్కువైనట్టుందేమిటి, ఇవాళ కాఫీ ఆలస్యంగా వచ్చిందేమిటి, ఇవాళ దోమలు కుడుతున్నాయి ఏమిటంటే మళ్ళీ భ్రష్టుడు అయిపోతాడు. అది సంసారం అనే నూతి కోపంలో, నూతిలో పడిపోతాడు, అంధకోపంలో పడిపోతాడు. అలా కాకుండా వీలున్నంత వరకు హరిస్మరణ చెయ్యాలి. రోజు నేను చూస్తున్నాను ఒక ఆవిడ ఎవరో కానీ నేను వచ్చేసరికల్లా చక్కగా నారాయణ వాసుదేవ అని పాటలు పాడుతూ ఉంటుంది. బ్రహ్మానందం కలిగింది. ఆవిడ ఇక్కడే ఉందా, రోజు పాడే ఆవిడ ఎక్కడ కనపట్లేదు. ఇప్పుడు నిజంగా చక్కని గొంతుకెట్టి అంత బాగా పడుతుంది, వెళ్ళిపోయింది ఆవిడ. అది ఆ పాటలు పాడుతూ ఉండాలి. వీలున్నంత వరకు వ్యర్థ కాలక్షేపం చేయకూడదు, హరిస్మరణ చెయ్యాలి. అలా హరిస్మరణ చేస్తూ ఉంటే వాడు మోక్షం పొందుతాడు. అనగానే హరిస్మరణ అనే మాట వినగానే హిరణ్యకశిపుడు పకపక నవ్వాడు. ఇది మొదటిసారి కదా, అందుకని అబ్బా మా పిల్లాడు భలే మాట్లాడుతున్నాడు అండో. చిన్నప్పుడు బూతులు మాట్లాడితే 1-2 సార్లు తల్లిదండ్రులకు ఆనందంగానే ఉంటుంది, తర్వాత కోపం వస్తుంది. ఒక బండబూతు మాట్లాడాడు ఒక కుర్రాడు, అందులో పుత్ర శబ్దాన్ని తెలుగులో కొడుకు అంటారు కదా, అలాంటి మాట వాడాడు ఒకడు. వాడగానే వాళ్ళ నాన్నగారికి ఎంత ఆనందం వచ్చిందో, భలే భలే మాట్లాడాడని. రోజు వాళ్ళ నాన్నను కూడా తిట్టాక అప్పుడు అర్థమైంది ఇవి బూతులని. కాబట్టి ఎప్పుడైనా మొదట్లో తల్లిదండ్రులకి పిల్లలు ఏం మాట్లాడినా ఆనందం కలగచ్చు. అలాగే హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడైనా ఇది మొదటిసారి గనక పిల్లవాడు ఇలా మాట్లాడగానే, 5 ఏళ్ల పిల్లవాడు ఇలా మాట్లాడగానే చిరునవ్వు నవ్వి ఆశ్చర్యపోయి, భలే మాట్లాడుతున్నాడు మా పిల్లాడు, ఇలాంటి మాటలు ఎలా వచ్చాయో అనుకుని తనలో తాను అనుకున్నవాడు పైకి అనేసట్ట. ఎట్టాడిన నట్టాడు రిట్టిట్టని పలుక నెరుగరి తరుల శిశువులు దట్టించి ఎవ్వరేనియు పట్టించిరు బాలకునకు పరపక్షంబుల్. పిల్లలు ఏం చేస్తారు, ఎవరు ఎలా పలికిస్తే అలా పలుకుతారు. చిలకలు లాంటి వాళ్ళు కదా, చిలక దగ్గరికి వెళ్ళి నారాయణ అంటే నారాయణ అంటుంది, బూతులు తిడితే బాత్తు బాత్తుమే బూత్ హై అంటుంది. కాబట్టి అంతా మనం నేర్పడంలో ఉంది. పిల్లలు చిలకలు లాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా పలికిస్తే అలా పలుకుతారు. ఇది తప్పు అనరు. ఇప్పటికి కూడా మీకు రహస్యం చెప్పనా, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఆ అమ్మాయికి సంస్కృతం చెప్పేవాడు ఒక ఆయన. ఆయనకి సంస్కృతం సరిగ్గా రాదు, కానీ మా అమ్మాయి ఇంటికి వచ్చి ఆ సరిగ్గా రాని సంస్కృత శ్లోకం ఆయన ఎలా చెబితే అలాగే చదివేది. నేను తప్పమ్మ అంటే నీకేం తెలుసు మాకు మాస్టర్ అలాగే చెప్పారు, ఇలా రాయకపోతే తంతారనేది. ఇప్పుడు స్తోత్ర అని సర్వాగిరో అని చదివింది పాప. ఏమమ్మా సర్వాగ్రహ, అది సర్వాగ్రహ అనే శబ్దం గిరవ్ అనకూడదు, పక్కన ఎకారం ఉంది కాబట్టి సర్వాగిరో, స్తోత్రంలో సర్వాగిరో అని ఉంటుంది.
గీహి అంటే మాట, గిరహ అంటే మాటలు, సర్వాగిరహ అంటే మాటలన్నీ, అన్ని మాటలు స్తోత్రాన్ని. మేము మాట్లాడుతూ ఉంటాం, తెల్లారు లేస్తే రాత్రి నిద్రపోయేదాకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాంగా మనం. మనం మాట్లాడుకునే మాటలన్నీ ఓ శివ నీ స్తోత్రముల కింద భావించు అన్నాడు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు ఏమన్నారు, మేము మాట్లాడుకునే మా మాటలన్నీ నీ స్తోత్రములనుకో అన్నాడు. కాబట్టి అక్కడ ఏమున్నది, స్తోత్రాన్ని సర్వాగిరహ, అది సంధిలో సర్వాగిరో అవుతుంది. కానీ ఆయన ఏం చెప్పాడు, సర్వాగిరవు అని చెప్పాడు. ఈ గిరవు కాదమ్మా అంటే మా మాస్టర్ ఇంతే ఇలాగే చెప్పారు, ఇలా రాయకపోతే మార్కు లేరు, తంతా నీకేం వచ్చింది పైగా. కాబట్టి సహజంగా గురువు గారు ఏం చెబితే పిల్లలకు అదే ఎక్కుతుంది, ఎందుకని వాడు మాస్టరు. వీడి ఇంటికి వచ్చాక ఎంత తండ్రి జ్ఞాని అయినా పండితుడైనా ఆయన మాస్టర్ కానీ వీడు మాస్టర్ కాదు కనుక వీడు మూతికి ప్లాస్టర్ వేసుకోవాల్సిందే. పిల్లల లక్షణము పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఏం పలికితే అవి నేర్చుకోవడమే. కాబట్టి ఇతరుల శిశువులు ఎవరో వీడికి ఈ విష్ణువుకి సంబంధించిన మాటలు నేర్పారు, లేదా ఏకాంతంగా గురువులే చెప్పారో అనుకుని వెంటనే కొడుక్కేసి తిరిగి మధ్యలో గురువు గారికేసి ఇలా చూసాట గుర్రుగా. ఆయన హడిలిపోయి అన్నాడు, అంటే అసలు నోట మాటే రాలేదు, అసలే ఆయన వణికిపోతున్నాడు గురువుగారు. ఈ శిష్యుడు ఇలా అనగానే ఈ దెబ్బతో నా ఉద్యోగం పోవడమో పీకపోవడమో పోతుందిరా బాబు అని ఆయనకి భయం. ఆ టైంలో గురువుగారు ఏమన్నా చెప్పారా అన్నట్టుగా ఇలా చూడగానే ఆ గురువు గారికి మతిపోయి ఏం చేయాలో తెలియక చెవులు పట్టుకుని ముక్కు పట్టుకుని నోరు పట్టుకుని కుక్కేసుకున్నట్ట, ఇలా చేతులు జోడించేట. అప్పుడు విషయం అర్థమైంది ఆయనకి, అయినా కొడుకుని అడగాలి కదా అందుకని అన్నాడు, నాకు జోడగ చోద్యమయ్యడి కదా నా తండ్రి ఈ బుద్ధి తా నీకు లోపలతో చెన్నో పరులు దుర్నీతుల్ పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింపనీకేటికిన్. నాయన నాకు చాలా చిత్రంగా ఉంది, నీ వైఖరి నువ్వు మాట్లాడే మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ బుద్ధి తనంతా తానే నీకు పుట్టిందా, నారాయణ నారాయణ అంటూ అడవికెళ్ళి తపస్సు చేసుకోవడం మంచిదని, ఇల్లనే చీకటి నూతిలో పడకూడదని, ఇతరులను ద్వేషించకూడదని, అందరినీ సమానంగా చూడాలని, అందరూ విష్ణుస్వరూపులని పలికేవే ఈ బుద్ధి నీకు తనంత తాను పుట్టిందా, లేక ఎవరైనా చిన్నపిల్లలు దుర్మార్గులు నీకు లంచం ఇచ్చి ఇలాంటి బోధ చేశారా? రాజకీయ నాయకులకున్న పెద్ద బాధ ఏమిటంటే శత్రువులు పిల్లల్ని పాడి చేసి తండ్రి మీద ఉసుగులుపుతారు. అలా ఎవరైనా నాతో రాజకీయంగా విభేదించి నన్ను పడగొట్టడానికి నిన్ను పావుగా వాడుకుని నీకు విష్ణువు యొక్క కథలు చెబుతున్నారా, లేక ఏకాంతంగా ఈ భార్గవులు ఈ గురువుగారు కొడుకులు నీకేమైనా చెప్పారా, నా సొమ్ము తిని నా జీతం తిని ప్రతిపక్షానికి సంబంధించిన చదువులు చెప్పారా, చెప్పు చెప్పు. ఈ దానవులందరికీ రాక్షసులందరికీ వైకుంఠుడు అపరాధాలు చేసినవాడు, మనకెన్నో అపరాధాలు చేశాడు, మన వాళ్ళని చంపాడు, మనకి శత్రువు, అతన్ని వర్ణించకూడదు నాయన. మనం ఎంతసేపు బ్రహ్మని పొగడాలి, శివుణ్ణి పొగడాలి, లేదా నీకు శరీరం ఇచ్చిన నాన్నగారిని నన్ను పొగడాలి, లేదా కళ్ళు మాంసం వీటిని పొగడాలి, ఓహో కళ్ళు నిన్ను తాగితే నాకు ఫుల్లు అంటూ ఏదో వాగాలి తప్ప వాటిని వర్ణించక వైకుంఠుణ్ణి వర్ణించడం ఏమిట్రా, అతడు మనకి విరోధి తప్పు కదా అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ గురువులు చెబితే వస్తుందానన్న నాకు పుట్టుకతోనే వచ్చిందన్నాడు. మనం దేవతల్ని తన్ని తరిమెయ్యాలి, లేదా ఇంద్రుణ్ణి కింద పారేసి పేక మీద అడుగేసి తొక్కాలి, బాగా హరిస్మరణ చేసే భక్తులుంటారే అటువంటి భక్తుల నాలుకలు చీలికలు చెయ్యాలి, అప్సరసల నృత్యం చూడాలి, మద్యం తాగాలి, ఇంకా రకరకాల పనులు చెయ్యాలి. అవన్నీ చెయ్యకుండా హరియంచున్ గిరియంచునేడ చలమోహాంధుండ వై పుత్రక కుమార హరి గిరి అని పలికి పాడైపోతావు ఎందుకురా, నా మాట విను. ఈ హరి గిరి అనడానికి లేదు, విష్ణుడు కృష్ణుడు అనడానికి వీల్లేదు, నిందాగర్భంలో గి అని చేరుతుందన్నమాట. అందుకని హరి లేదు గిరి లేదు, విష్ణువు లేదు కృష్ణులేడు లేడు, నారాయణ లేదు గేరాయణ లేదు, మాని అనగానే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికే శిశుటిగా చూడకుండా తండ్రితో ముఖాముఖి మాట్లాడటం ఇష్టం లేక, తండ్రిని వ్యతిరేకించడం ఇష్టం లేక, అలాగని తండ్రి పలుకుతున్న పలుకులు వినడం అసలు ఇష్టం లేక గురువులకేసి తిరిగాడు. తిరిగి ఏం చెప్పమంటారు, నా మనస్సు ఎప్పుడు విష్ణువు మీదే ఉంటుంది, అజ్ఞానంలో పడినవాడు విష్ణువుని శరీరాన్ని ధరించిన ఒక మామూలు మానవుడిగా భావిస్తాడు. విష్ణు అంటే మనలాంటి శరీరధారి కాదు, ఆయన మనకి వ్యతిరేక అసలే కాదు. అసలు ఆయనకి శత్రువులు ఎవరు, మిత్రులెవరు? అర్జునుల్ కొందరు మేము తామనుచు మాయంజంది, అర్జునుల్ కొందరు మేము తామనుజు మాయంజంది సర్వాత్మకుల్ ప్రజ్ఞాలభ్యువరాన్వయ క్రమముల భాషింపగానేరరు ఆ జిజ్ఞాసా పథమందు, ఆ జిజ్ఞాసా పథమందు మూఢులు గదా చింతింప, బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణునితరుల్ దర్శింపగా నేర్తురే. నాన్న, కొంతమంది జ్ఞానం లేక ఈ చరాచర జగత్తంతా పరమాత్మ అని గ్రహించలేక అజ్ఞానులై మేము వేరు ఇతరులు వేరు అనుకుంటారు. దీనికి మాయ అని పేరు. మాయ యొక్క లక్షణం ఏమిటంటే కొందరిని చూస్తే నా వాళ్ళు అనిపిస్తుంది, కొందరిని చూస్తే పరాయి వాళ్ళని ద్వేషించబుద్ధేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల విష్ణువు మీద ద్వేషం కలుగుతుంది. ఒక దేవుణ్ణి పూజించి ఇంకో దేవుణ్ణి ద్వేషిస్తున్నామంటే అది మాయ. ఆయన విష్ణువు సర్వాత్మకుడు, అంత తేలికగా ఎవరికి దొరకడు. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఒక గొప్ప విశేషణం వేశాడు విష్ణువుకి, ప్రజ్ఞాలభ్యుడు అన్నాడు. అంటే దీనికి రెండు అర్థాలు, ప్రజ్ఞ అంటే తెలివి, లభ్య దొరికేవాడు, తెలివితేటలకు దొరుకుతాడు. ఈ జగత్తంతా విష్ణువే అని భావించే తెలివితేటలు కలిగిన వాడికి దొరుకుతాడని ఒక అర్థం. ప్రజ్ఞ అలభ్యుడు, విడదీస్తే సవర్ణ దీర్ఘ సంధి అయితే ప్రజ్ఞ అలభ్యుడు అంటే ఈ తెలివితేటలకి, మన బోడి తెలివితేటలకి దొరకడాయన. మనం ఎంత ప్రయత్నించినా మన తెలివితేటలతో పొందలేం, కానీ జగత్తంతా హరిమయం అనే తెలివితేటలుంటే దానికి దొరుకుతాడు. అటువంటి మహానుభావుడి యొక్క గుణములను వర్ణించడం ఎవ్వరూ చెయ్యలేరు, అంత తేలికగా ఆయన్ని వర్ణించలేరు. ఎంతెందుకు, పరమాత్ముడైన విష్ణువుని గురించి తెలుసుకోవాలనే ఒక గొప్ప మార్గం ఉన్నది. ఆ మార్గాన్ని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేకపోయారు. బ్రహ్మంతటి వాడే విష్ణువుని పొందలేకపోయాడు, వేదములు తెలుసుకున్నవాడు తెలుసుకోలేకపోయారు. అటువంటిది సామాన్యులైన ఈ గురువులో లేకపోతే నువ్వో ఇంకొకడో ఆయన గురించి ఏం తెలుసుకుంటారు, ఆయన గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఆయన తనంత తాను అనుగ్రహిస్తేనే మనకు ఆయన గురించి తెలుస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన స్మరణ చేయగలుగుతాం. ఆయన అనుగ్రహం ఉంటేనే ఈ జగత్తంతా విష్ణుమయమని తెలుస్తుంది. ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏ పని చెయ్యలేం. కాబట్టి అంతటికీ ఆ పరమాత్మ అనుగ్రహం కావాలి. కావాలంటే మాట వరసకైనా ఆయన నామాన్ని ఉచ్చరించాలి లేక వినాలి. ఇక నా మనస్సు ఎవరైనా చెప్పడం వల్ల మాత్రం విష్ణువుకేసి వెళ్ళలా, పుట్టుకతోటే వెళ్ళింది. అయస్కాంతం ఇనుము దగ్గరికి వెళ్ళగానే ఇనుము టక్కన అయస్కాంతానికి అతుక్కుపోతుంది. ఇనుము అయస్కాంతం దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుంది, అలా అతుక్కుపోతుంది. ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత మగు హృషీకేశు సన్నిధి ఆ విధమున కరగుచున్నది దైవయోగమున జేసి బ్రాహ్మణోత్తమ చిత్తం భూ భ్రాంత మగుచు. ఇనుము అయస్కాంతం దగ్గరికి వెళ్ళగానే టక్కున అతుక్కుపోతుందే, అలాగే నా మనస్సనే ఇనుము శ్రీ మహావిష్ణువు అనే అయస్కాంతం దగ్గర అతుక్కుపోయింది. నేనే ఇనుము లాంటి వాణ్ణి, పనికి మాలిన ఇనుమైనా అయస్కాంతం దగ్గరికి వెళ్ళగానే దానికి అతుక్కుంటుంది. ఆ మహావిష్ణువు నాలాంటి ఇనప మొక్కల్లాంటి వాళ్ళని ఆకర్షించే అయస్కాంత స్వరూపుడు ఆయన. ఆయన దగ్గరికి వెడితే భక్తి కలిగిన వాడు ఎవడైనా అతుక్కుపోతాడు, ఇక మళ్ళీ వెనక్కి రమ్మంటే రాడు. అందుకే కదా సక్కుబాయి లాంటిది అత్తగారిని భర్తని అందరినీ కొడుకుని కోడల్ని విడిచిపెట్టి పరుగు పరుగున పాండురంగడి దగ్గరికి వెళ్ళి ఐక్యమైపోయిందండి. ఆవిడే ఇలాగే అంది, అయస్కాంతంలాగా విష్ణువు ఆకర్షించాడు, ఎవరేమనుకున్నా పర్వాలేదు నాకు హరి కావాలి అంది. మనం భక్తుల్ని ప్రోత్సహించాలి, నాశనం అయిపోమని సంసారంలో ఉండమని కోరకూడదు. సక్కుబాయి లాంటి జ్ఞానురాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. అత్తగారు పెట్టిన బాధలు ఇంక అన్నీ ఇన్ని కావట, అందరికీ మంచి అత్తగారులు దొరుకుతారటండి. పాపం ఆవిడ దురదృష్టవశాత్తు నీచురాలైన అత్తగారు తెగతిట్టేది. సక్కుబాయి దగ్గరికి ఒక గురువు గారు వచ్చి మంత్రోపదేశం చేస్తే ఆ గురువు గారు పాండురంగడి దగ్గరికి వెడుతుంటే ఈ అమ్మాయి అతనితో పెడతానంటే ఏ ఆ దౌర్భాగ్యుడితో కులుకుదామని పెడుతున్నావా అందిట. హరహర మహాదేవ, ఆ పరమ పుణ్యాత్ములు జ్ఞానస్వరూపిణి ఆవిడలో నాకు అమ్మవారు కనపడింది, అందుకే ఆవిడని తీసుకెడదాం అనుకున్నాను తీర్థయాత్రకి, ఎంత మాట అన్నావమ్మా అని పాపం గురువు ఏడ్చాడు. నేను చెప్పినదంతా వీలుంటే సక్కుబాయి కనీసం సినిమా అయినా చూడండి అర్థమవుతుంది, కథలు చదవలేకపోయినా. అందులో గుమ్మడి వేశాడు గురువుగా, అందులో సక్కుబాయిగా అంజలి వేసింది. ఎంత అద్భుతమైనటువంటి, అందులోనే పాండురంగడి మీద ఎన్నో పాటలు ఉంటాయన్నమాట. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల, ఇలాంటి అనేకమైన కీర్తనలు ఉన్నాయి. ఎంతోమంది భక్తులు కష్టాలు పడ్డారు, అయినా ఆవిడ కష్టాలని ఓర్చుకున్నది, పరమాత్మలో కలిసిపోయింది. ఎందుకంటే పరమాత్మ ఒక పెద్ద అయస్కాంతం, మనలాంటి భక్తులమని ఇనప మొక్కల్ని ఆకర్షిస్తాడు. అక్కడికి వెళ్ళాక కరిగి అతుక్కుపోకుండా ఎవడు ఉండడు. ఆ కరిగిపోయి కలిసిపోయేటప్పుడు నిందలని పట్టించుకోం, దెబ్బలని పట్టించుకోం, లోకం గురించి పట్టించుకోరు. జ్ఞానులకి లోకం అంతా ఒక చిన్న పుల్లముక్క కింద లెక్క, పూచిక పుల్ల కింద లెక్క, దాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందుతారు. హత్య చేస్తామన్నా లేక ఇంకేమైనా చేస్తామన్నా ప్రాణం పోతుందన్నా పట్టించుకోరు. నేను కూడా ప్రాణం పోయినా విడిచిపెట్టను, ఎందుకంటే ఆయన అంటే నా మనస్సు కరిగిపోతోంది దైవయోగం వల్ల. ఓ బ్రాహ్మణోత్తమ గురుత్తమ, నా మనస్సు భ్రాంతం పొందుతున్నది, ఆయన దగ్గరికి వెడితేనే శాంతి పొందుతుంది. చింత వంత లేదా కమలాకాంతుడి దగ్గరికే వెడతాను నేను. ఇంకొక అత్యద్భుతమైన పద్యాన్ని ఇక్కడ పోతన గారు రాశారు. ఇలాంటి ఆణివుత్యాలు లాంటి పద్యాలు భూలోకంలో ఒక్క పోతన లాంటి మహాకవి మాత్రమే రాస్తాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంత చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. స్వర్గలోకంలో వైకుంఠంలో కల్పవృక్షాలు ఉన్నాయి. ఈ కల్పవృక్షానికి మందారము అని పేరు. మందారం అంటే ఈ భూలోకంలో ఉన్న మందారం కాకుండా స్వర్గంలో ఉన్న కల్పవృక్షం. ఈ కల్పవృక్షానికి ఉన్న పువ్వుల మీద చేరి ఆ పువ్వులలో ఉండేటటువంటి తేనె తాగే తేనెటీగ, తేనెటీగను కూడా అనకూడదు, దాన్ని తుమ్మెద అనాలి. తుమ్మెదలు ఎప్పుడూ కూడా పువ్వుల మీద వాలి తేనె తాగుతాయి. అందులో కల్పవృక్షము మీద వాలి ఆ కల్పవృక్షం మీద ఉన్న పువ్వులలో ఉన్న తేనె తాగి మత్తెక్కి ఝంకారం చేసేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఉమ్మెత్త పువ్వు మీద వాలితే చచ్చిపోతుంది వెంటనే తుమ్మెద. ఉమ్మెత్త పువ్వు పిచ్చెక్కించేది, హాయిగా మందార పుష్పం మీద వాలి అందులో ఉన్న తేనె తాగేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త మీదకు వస్తుందా? విష్ణుస్మరణ చేసేవాడు అది విడిచిపెట్టి బయటకు వస్తాడా? ఇంకో దాని మీద వాళ్తాడా? ఇంకా నిరంతరం స్వచ్ఛమైన ఆకాశగంగలో స్నానం చేసే హంస ఉన్నది. ఆకాశగంగలో అంటే స్వర్గలోకంలో ఉన్న గంగలో కుళ్ళు కుతంత్రాలు ఉండవు, అందులో ఎవరూ ప్లాస్టిక్ వేయరు, అంచేత కాలుష్యం ఉండదు, అత్యంత నిర్మలంగా ఉంటుంది. ఆ పవిత్ర జలాలలో హాయిగా స్నానం చేసి తిరగాలి అనుకుంటుంది హంస. అటువంటి రాజహంస మురికి నీటి గుంటలోకి వస్తుంది, నల్ల చెరువులో దూరం అంటే దూరుతుందా? అంతా మురికి నీరు, కంపు నీరును. అందువల్ల ఆకాశగంగలో తిరిగేటటువంటి హంస మురికి నీటి గుంటల్లోకి వెడుతుందా? వసంత ఋతువులో తీయ మామిడి చెట్లకి చిగుళ్ళు వస్తాయి. ఆ మామిడి చెట్ల చిగుళ్ళు అవి కూడా తీయ మామిడి చెట్ల యొక్క చిగుళ్ళు మేసి మత్తెక్కి కుహూ కుహూ అని మధురముగా పాడేటటువంటి కోకిల, కోతలు కూసే కోకిల కొండమల్లె పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆ చిగుళ్ళు తింటుందా? కొండమల్లె చెట్ల చిగుళ్ళు తింటే దాని గొంతుకు పోతుంది, మామిడి చిగుళ్ళు తింటే కంఠం బాగా పెగులుతుంది. అందువల్ల పొరపాట్లో కూడా కొండమల్లె చిగుళ్ళు తినదు. ఇంకా మూడు రకాల పిట్టలు ఉన్నాయి. ఆ పిట్టలు చాలా గొప్ప పిట్టలు. ఒకటి చకోరకం, మరొకటి చేతకం, మరొకటి చక్రవాకం. సూర్యుడు ఉదయించగానే ఆయన కిరణములను నోరు తెరిచి పీల్చుకుని దాహం తీర్చుకునే ఒక పక్షి ఉంది, దానికి చక్రవాకం అని పేరు అన్నమాట. అంటే చక్రవాక పక్షికి దాహం తీరాలంటే నీళ్లు తాగదు, సూర్యభగవానుడి కిరణములు రాగానే అలా నోరు తెరుస్తుంది, ఆ కిరణములు లోపలికెడితే దానికి దాహం తీరుతుంది. చాతకమని ఒక పక్షి ఉన్నది, అంటే దాన్ని తెలుగులో వానకారు కోయిల అంటారు. ఈ వానకారు కోయిల ఏం చేస్తుంది, వాన పడినప్పుడు స్వాతి నక్షత్రంలో ముఖ్యంగా వర్షం కురిసినప్పుడు అలా నోరు తెరుస్తుంది, ఆ చినుకులు నోట్లోకి ఎడతాయి, దానికి దాహం తీరుతుంది. అంతేకాని చెరువులో నీరు తాగదది. ఇంకా చకోరకమని ఒక పక్షి ఉన్నది, అదేం చేస్తుంది, పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల కురుస్తూ ఉంటే ఆ వెన్నెల దగ్గర నోరు తెరిచి అలా పెడుతుంది, ఆ వెన్నెల కిరణములు నోట్లోకి ఎడితే దాని కడుపు నిండిపోతుంది. చకోర పక్షి ఏం చేస్తుంది, కేవలము పూర్ణిమ నాడు చంద్రుడి కిరణములే ఆహారంగా తీసుకుంటుంది, అలా తీసుకుని కడుపు నింపుకుంటుంది. అప్పుడప్పుడు అవి పైనుంచి కిందకి రెట్టలేస్తాయి తెలుసిన, చకోరక పక్షి యొక్క రెట్ట రాత్రిపూట వెన్నెల పడినట్టు కిందకు పడుతుంది. ఎప్పుడన్నా మీరు చూడండి, అప్పుడప్పుడు వెన్నెల కిందకి దిగినట్టుగా అనిపిస్తుంది మనకు ఆకాశం నుంచి, అది వెన్నెల కాదు చకోరం యొక్క రెట్ట. వెన్నెల తిని రెట్ట వేస్తే ఆ రెట్ట, ఆ పెట్ట రెట్ట, అది అచ్చం వెన్నెల్లా కనపడుతుంది. అలా వెన్నెల తినేటటువంటి పవిత్రమైన పక్షి చకోరం. తెల్లవారుజామున చలికాలంలో మంచు కురుస్తుంటే మంచును తింటుందా, తింటే చచ్చిపోతుంది అది. అలాగే నేను కూడా నిరంతరం శ్రీ మహావిష్ణువు దివ్య పాద పద్మముల మీద భక్తితో ఉన్నాను. ఆయన పాదములు పద్మములు, ఆ పద్మంలో ఉన్న తేనె తాగేవాణ్ణి నేను. అది విడిచిపెట్టి ఇతరములైన వాటి మీదకి వెడతానా, హరిస్మరణమా అని పనికి మాలిన స్మరణలు చేస్తానా, తక్కిన స్మరణలు నేను చెయ్యనుగాక చెయ్యను. కాబట్టి ఎందుకిన్ని మాటలు, 1000 మాటలు అనవసరం, నేను విష్ణువుని విడిచిపెట్టను అని చెప్పాడు ఆయన. ఇంత అత్యద్భుతమైన ఆలంకారికంగా చెప్పగానే ఒక్కసారి పురోహితులకు కోపం వచ్చింది. వాళ్ళు పటపట కొరికారు, ఏమిట్రైన దగ్గర చూస్తున్నాం, అసలే మీ నాన్నగారు మమ్మల్ని ఏం చేస్తాడని మేం బెంగెట్టుకుంటూ ఉంటే నిమిషానికోసారి విష్ణువుని పట్టుకున్నాను, విష్ణువు చాలా గొప్పవాడు అంటూ రకరకాల అలంకారాలు చెబుతావా, కావ్యాలు చెబుతావా, వేదములు వల్లిస్తావా, ఉపనిషత్తులు చెబుతావా, నీ వయస్సు ఎంత, పంచశరద్వయస్కుడవు బాలుడవు, ఇంచుకగాని లేవు భాషించదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములను పఠింపవు. ఎరా నువ్వెంతున్నావు, 5 ఏళ్ల పిల్లవాడివి, చిన్న కుర్రాడివి, ఇంతున్నావు గట్టిగా మాట్లాడితే, ఇంత చిన్న పిల్లవాడివి తర్కశాస్త్రాలు చెబుతావా, మేం కష్టపడి చెప్పిన పాఠాలన్నీ మర్చిపోయి కొత్త శాస్త్రాలు చెప్పడం మొదలుపెట్టావా, నీకేమన్నా బుద్ధి ఉందా, మాకు రాజుగారి దగ్గర ప్రమోషన్ ఇప్పిస్తావేమో అంటే మోషన్ వచ్చేలా చేశావు, నువ్వు చేసిన పని వల్ల వంచుకొనంగా చేసితివి, ఔదలల్ వంచుకొనంగా చేసితివి, ఈ తలకాయ ఇలా వంచుకునేలా చేశావు, వైరి విభూషణ వంశదోషణ, శత్రువుని పొగిడేవాడా, వంశాన్ని దూషించేవాడా, నువ్వెక్కడ దొరికేవరా, మాకు ఇంత కష్టపడి ఇన్ని శాస్త్రాలు చెప్పి నీ ప్రదర్శన ద్వారా మాకేదో డబ్బు వస్తుంది అనుకుంటే అపకీర్తి తెచ్చి పెడతావా, ఓరి దౌర్భాగ్యుడా, వీడెక్కడ దొరికాడండి, తనయుడు కాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు, వీడు హిరణ్యకశిపుడికి కొడుకు కాదు శత్రువు ఈ రూపంలో పుట్టాడు, ఈ దైత్యుల యొక్క వంశం అంటే రాక్షస వంశం చందనవనం, చందనవనంలో ముళ్ళు చెట్లు పడతాయి అప్పుడప్పుడు, అన్ని రక్త చందనాలే ఉండవుట, అక్కడ మధ్య మధ్యలో ముళ్ళ చెట్లు పుడతాయి, చందనవనంలో గంధపు చెట్ల మధ్యలో ముళ్ళ చెట్టు పుట్టినట్టు పుట్టాడు, కంటకయుత క్షితిజాతము భంగి పుట్టే కంటకయుత ముళ్ళతో కూడిన చెట్టులో పుట్టాడు వీడు, ఆవదం చెట్టులో పుట్టాడు, ఆవదం మొహం వీడును, వీడిని కొట్టండి తిట్టండి పొడవండి చంపండి ఎవరెక్కడ, అసలు వీడిని క్షమించకూడదు అని వాళ్లే ముందు తిట్టేసి ఎక్కడ వాళ్ల నాన్నగారు వీళ్ళని తిడతాడోనని వీళ్లే ముందు తిట్టారు, అలా తిడితే ఆయన మాట్లాడ్డని ఇన్ని తిట్లు తిట్టి, మహారాజా ఈ చిన్నపిల్లవాడు అప్పుడే కొట్టడం ఎందుకులే అని మళ్ళీ వాళ్లే సర్ది, ఇంకొక అవకాశం ఇయ్యి, 6 నెలల్లో వీడేదో చదువుకున్నాడు బాగుపడతాడు అనుకుంటే ఈ పిచ్చపాటలన్నీ పాడడం మొదలెట్టాడు, పద్యాలు చదువుతున్నాడు, నా మాట విని మాకు మళ్ళీ అప్పగించామంటే ఇంకొక 2 నెలల్లో 3 నెల్లో 6 నెల్లో మా దగ్గర అట్టే పెడతాం, ఈసారి వీడిని జాగ్రత్తగా చదివిస్తాం, ఈ పాపని చదివింతుము,
నీ పాదములాన ఇంక నిపుణత తోడం కోపింతుము శిక్షింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. ఈ పిల్లవాడిని చదివిస్తాం, నీ పాదాల మీద ఒట్టు, అంత కర్మ కాలింది వాళ్ళకి. నీ పాదాల మీద ఒట్టి ఎడుతున్నావు అన్నారు, కాళ్ళ మీద చేతులు పెట్టి ఒట్టెట్టే కర్మయోగం నిజానికి ఆ పండితులకి పట్టకూడదు. ఉద్యోగం కోసమో వాడంటే భయం వల్ల నీ పాదముల మీద ఒట్టు. వీణ్ణి మా నైపుణ్యమంతా చూపించి, మా చమత్కారం అంతా చూపించి, మా శాస్త్ర పాండిత్యమంతా వీడికి బాగా నేర్పి వీణ్ణి బాగు చేస్తాం, వీణ్ణి కోపిస్తాం, శిక్షిస్తాం, దండిస్తాం. నువ్వు కోపించకు, మా ప్రాణాలు పోతాయి. ఓ దానవశ్రేష్ట, కోపింపకుమయ్యా, నువ్వు మాత్రం కోపించకు, నీకు పుణ్యం ఉంటుంది. మా నాన్నగారు వచ్చేదాకా ఏదో రకంగా ఈ గురుకులం నడిపి, ఆ తర్వాత మా నాన్నగారికి మళ్ళీ పూర్తిగా సీట్ అప్పగించి, ఈ ఛార్జ్ అప్పగించి మేం పోతాం, అంతదాకా మమ్మల్ని బ్రతకని అనగానే ఆయన పండి ఏదో చేశాడులే మాయిదారి చదువులు మీరును, ఏదో గురుపుత్రులు కదా అని మీ చేతిలో పెడితే మా కుర్రాన్ని ఇలా తయారు చేసి అప్పగించారు, ఇదిగో మళ్ళీ కొంత సమయం ఇస్తున్నాను, మా పిల్లవాడిని జాగ్రత్తగా బాగు చేసి అప్పగించారా, సరే సరే, లేదంటే ముందు మీకు ముక్కులు గోయించేస్తానని. కానీ అబ్బే అక్కడిదాకా ఎందుకండి, వీడిని బాగు చేస్తాం బాబోయ్ అని వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి గురుకులానికి తీసుకెళ్ళి, నా ఆయన ప్రహ్లాద కుమారా, నీ వల్ల మాకు ఎంత గండం వచ్చిందిరా, ఏదో మా చమత్కారంతో నిన్ను తిట్టి అక్కడి నుంచి లాక్కొచ్చాం కాబట్టి గండం గడిచి పిండం బయటపడింది, కానీ లేకపోతే మా పిండాలు పిల్లులకు పెట్టేవారు ఆయన. పిల్లికి పిండం పెట్టడం అంటే చాలా దోషం అండి, పిండం ఎప్పుడూ కాకులే తినాలి, అందుకని తిట్టు కింద భావిస్తారు వాళ్ళు. అంత మాట అన్నారు, మా పిండం పిల్లులకు పెట్టేవారు, అంత బతుకొచ్చేది మాకు, నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది, నీకు ఎన్ని నేర్పాం అవన్నీ నీకు కంఠస్థమే కదా, అవి అప్ప చెప్పకుండా వెళ్ళగానే నారాయణ అన్నవి ఏమిటినాయన అంటే ఉన్నదే చెప్పాను కదా గురువు గారు అన్నారు, నీకు పుణ్యం ఉంటుందిరా, ఉన్నది లోపల దాచుకుని లేనిది బయటికి చెప్పి మా ప్రాణం కాపాడు నాయన, మా తలకై తీసేస్తాడు మీ నాన్న అన్నట్ట. ప్రాణం పోతుందని అసత్యాలు ఆడమంటారా గురువు గారు అన్నాడు. అదిగో మళ్ళీ గురువు గారు అంటే మాకు బరువు తెచ్చి పెడతావు నాయన, మా పరువు కాపాడరా బాబు అని మళ్ళీ కోపించి తిట్టి ఈ పిల్లవాడిని మళ్ళీ 3 నెలల పాటు నానా యాత్ర పడి, భార్గవనందనుడతనికి మార్గము చెడ్డకుండ పెక్కుమారులు నెచ్చల్ వర్గత్రితయము చెప్పే అనర్గళ మగుమతి విశేషమర నరేంద్ర. ఈ భృగుపుత్రుడు ఈ కుర్రవాడికి వీణ్ణి దారిలో పెట్టడానికి, నారాయణ మార్గంలోకి వెళ్లకుండా ఉండడానికి చాలా కష్టపడి ఎన్నో మారులు వర్గత్రితయము చెప్పే, అంటే ధర్మం, అర్థం, కామం ఈ 3 ఉన్నాయి, మోక్షం లేదురా అన్నాడు. మోక్షం అంటే మీ నాన్నే, మోక్షం అంటే మీ నాన్నగారి దగ్గర కూర్చోవడమే, ఆయన్ని స్మరించడమే, దాని జోలికి వెళ్ళొద్దు. ధర్మ అర్థ కామములు తెలుసుకో. నీ ధర్మములు రాక్షస ధర్మాలు, ప్రజల్ని తన్నడం, అర్థం సంపాదించటం, కామం కోరికలు తీర్చుకోవడం, తెలివితేటలతో డబ్బుని ఎలా పెంచాలి, 10 రూపాయలతో 10 కోట్లు సంపాదించడం ఎలాగా, ఇవన్నీ తెలుసుకో. 1 కోటితో 1 నోటు ఇచ్చి ఓటు ఎలా వేయించుకోవాలో ఇవి తెలుసుకో. అంతేగాని ఎందుకు నారాయణ స్మరణ అని ఎంతసేపు వీడికి ధర్మార్థ కామములే బోధించి రకరకాల దుర్బోధలు చేసి ఈ చరాచర జగత్తంతటికి ఇప్పుడున్న ప్రభు మీ నాన్న, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీ నాన్న హిరణ్యకశిపుడు, ఆయనకే రోజు పొద్దున్నే దండం పెట్టాలి అనగానే ఈయనన్నాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరైనా దండం పెట్టాలి, కానీ ఆ దండం పెట్టేటప్పుడు నమస్కారం అందుకోవడానికి అర్హతతో ముందుకొచ్చేవాడు ఎవడుంటాడు, మా నాన్నకేముంది అర్హత, రేపో మాపో మీలాగే పోతాడు, అలా పాని ప్రభువుకే నమస్కరిస్తానన్నట్ట. ఈయన తీసుకెళ్ళి, ఆ శ్రీకాంతుణ్ణి గురించి మాకు తెలిసినట్టు నీకు తెలియదురా, రాక్షసులకి విరోధి నా తండ్రి కదా, అస్సలొద్దు, నువ్వు మీ నాన్న గురించి ఆలోచించటంలో ఆయన తలుచుకుంటే తలకాయ ఒక్క దెబ్బకి నరికేస్తాడు నిన్ను, నీ చేతులు కళ్ళు నరుకుతాడు అన్నట్టు. ఆయన శ్రీకాంతుని యొక్క అనుగ్రహం ఉంటే చింత లేదు వంత లేదు అన్నాడు. మళ్ళీ ఎన్ని చెప్పినా ఇదే మాట, చింత వంత ఉండదు. ఎంత దయామతి వయ్యా అనంత, ఎంత దయామతి వయ్యా, సంతతము నిన్ను స్మరించువారికి, సంతతము నిన్ను స్మరించువారికి, చింత వంత కమలకాంత, ఎంత దయామతి వయ్యా.
ఆయన పరమ దయాస్వరూపుడు. నిత్యం ఆయనని స్మరించేవాడికి రవ్వంత చింత ఉండదు, వంత ఉండదు. ఆ కమలాకాంతుడిని తలుచుకుంటానన్నట. గురువుగారు చివరికి ఒక మాట చెప్పాడు, ఎప్పుడైనా భక్తి ఉంటే అది అంతర్ముఖం చేసుకోవాలి, పైకి వ్యక్తం చేయకూడదు. నీ లోపల లోపల నారాయణ అనుకుని మీ నాన్న దగ్గరికి వెళ్ళాక హిరణ్యకశిప్యే నమః అని అన్నట. పాపం గురువుగారి దగ్గర నేనేం మాట్లాడకుండా తలకే ఊపాడు. మొత్తం మీద 3 నెలలు గురువుగారు నానాయాతన పడి మళ్ళీ వీడికి హరిస్మరణ మానిపించాను అనుకుని మనస్సులో వీడు మానాడు అనుకుని లోపల ఏం చేస్తున్నాడో తెలియక, ఆ తర్వాత గురువుగారినైన నేను మా సోదరుడితో కలిసి ఏ క్షణంలో ఏ వార్త వింటాను అని భయపడుతున్నాను. హిరణ్యకశిపుడు వీడిని పరీక్షిస్తాను, మళ్ళీ తీసుకురండి అని మాకు కబురు పెట్టకుంటే బాగుండు అనుకున్నట్ట. హిరణ్యకశిపుడు కబురు పెట్టకుండా ఉంటే బాగుండును, వీడిని పరీక్షించకుండా ఉంటే బాగుండును. దేవుడా అని దండం పెట్టాడు. సరిగ్గా పొద్దునే భటులొచ్చారు. వీడు ఎన్ని మొక్కుకున్నా 2 భటులొచ్చి మా ప్రభువుల వారు, మన ప్రభువుల వారు, హిరణ్యకశిపుల వారు, సకల లోకేశ్వరులు, దానవ సార్వభౌములు, పిల్లవాడిని వెంట పెట్టుకుని మీ ఇద్దరిని రమ్మన్నారు. అనగానే, దేవుడా నీకు దండం పెట్టాం కదరా ఇప్పుడే, ఇలాంటి కబురు రాకూడదని వచ్చేసింది కబురు అని వణికిపోయి, మీరు వెళ్ళి రండి, మీ వెనక మేము వస్తాం. అనగానే తొందరగా రావాల్సమంటే, ఓహో వస్తాను రా బాబు, మీరు ముదుపడరా బాబు, మీరుంటే నాకు దడగా ఉంది అని వాళ్ళు పంపేసి ఆ గురుపుత్రులు పిల్లవాడిని బుజ్జగించి ఇక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకెళ్తే ప్రమాదమని లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మ మీ కుర్రాడికి బాగా తలంటి స్నానం చేయించు, వాడి బుద్ధులన్నీ తొలగించు, అలంకారం చేయించు, మాకు అప్పగించమనగానే ఆవిడ ఆనందపడిపోయి స్నానం చేయించింది, తలంటింది, కుంకుడికాయ పులుసు వేసింది షాంపూలు పోయకుండా. ఆ తర్వాత వాడిని అలంకారం చేయించింది. ఇప్పుడు ఈ కుర్రాన్ని దగ్గరికి తీసుకుని, నాయనా నీకు పుణ్యం ఉంటుంది, చంటి పిల్లవాడివి, నీకు దండం పెడితే ఆయుక్షణం, అందుకే మేము దండం పెట్టడం లేదు, నీ పాదాలు పట్టుకుంటాం. ఇప్పుడు మరి కాసేపట్లో మీ నాన్నగారి దగ్గరికి వెడుతున్నాం, అక్కడికి వెళ్ళాక మా మెడ మీద తల ఉండాలి, ఆ పని నీ చేతిలోనే ఉన్నది. త్రిప్పకు మన్న మామతము, త్రిప్పకు మన్న మామతము, దీర్ఘములైన విరోధి పాఠముల్, దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకు మన్న. నేడు మన దైత్య వరేణ్యుని మ్రోల ఏముముల్ చెప్పిన రీతి కాని మరి చెప్పకు మన్న. విరోధి నీతుల విప్పకు మన్న, దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్. నాయన ఎంతో కష్టపడి నీకు పాఠం చెప్పాం, ఆ మతాన్ని అంటే మేము నేర్పిన మా మతాన్ని అక్కడికి వెళ్ళాక తిప్పకు. మేము హరిమతం వద్దు, మీ నాన్న మతం నేర్పాంగా, మా మతమే ఆదివారం నాడు మా దగ్గరికి రమ్మని తెగ చెప్పాము నీకు, ఆ మతాన్ని తప్పకే. దీర్ఘమైన ధర్మ అర్థ కామములనే మూడింటిని మర్చిపోకు. మనం ఎక్కడికి వెళ్ళినా ధర్మార్థ కామాలే చెప్పాలి. మా పాఠాలు పొరపాటును మర్చిపోకు, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళగానే మేము తలకాయ వంచుకునేలాగా చెయ్యకు, మేము చెప్పినట్టు చెప్పు తప్ప. నీ సొంత పెత్తనంతో మళ్ళీ మన విరోధి అయిన ఆ విష్ణువు గురించి చెప్పకు, ఆయన కథలు పురాణం చెప్పకు. ఆ పురాణం పద్మాకర్ గారు చెప్పుకుంటారు, గుంటూరు వాళ్ళు వింటారు, మొత్తం భారతదేశం వాళ్లే కాక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వింటారు. అంతేగాని నువ్వు మాత్రం చెప్పకు నాయన, నువ్వు చెబితే వినడానికి మీ నాన్నగారి దగ్గర ఆడియన్స్ లేరు, ఆయన ముందు పేక తీసేస్తాడు. అందుకని విరోధి నీతులను విప్పకు. దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలములు, ఆ దుష్టమైన విష్ణువు యొక్క కథార్థాన్ని చెప్పద్దు, మా మాట విను అని పరిపరిమితాలుగా బతిమాలి గడ్డం పుచ్చుకుని బామ్మాలాడు. ఆ తర్వాత పిల్లవాడిని మెల్లగా నడిపించుకుంటూ తండ్రి దగ్గరికి తీసుకెళ్లారు. దానవరాజు గారు సింహాసనం మీద ఠీవిగా కూర్చునున్నాడు, పక్కన మంత్రులున్నారు, ఇంకా వీరులైన భటులున్నారు, ఆయన సోదర పుత్రులున్నారు, ఎంతోమంది హేమహేమీలున్న అద్భుతమైన సభ అది. ఆ సభలోకి దూరం నుంచి ప్రహ్లాదుణ్ణి గురువులు తీసుకొస్తూ ఉంటే సభాభవనంలో అడుగు పెడుతున్న బాలకుడు ఎలా ఉన్నాడు, అడుగడుగునకు మాధవాను చిల్తన సుధా మాధుర్యమున మేను మరచువాని, అంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని,
మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్చుతుమీ దచేర్చువాని అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టయినవాని శిష్యు బుధలోక సంభావ్యు చీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కుమనుతూ. ఇప్పుడు వస్తున్న కుర్రవాడు ఎటువంటి వాడు, వాడి మొత్తం స్వరూపమంతా ఈ పద్యంలో చెప్పారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తూ తండ్రి దగ్గరకు వెడుతున్నాడు, కానీ ఈ కాలు ఎత్తి ఇంకో చోట వేసేలోపు, అంటే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా, హరి మాధవ ముకుంద గోవింద అంటూ స్మరించి ఆ స్మరణ వల్ల వచ్చే అమృతం తాగి ఆనందంతో శరీరం మర్చిపోతున్నాడు, శరీరం పరవశత్వం పొందుతోంది. అలా హరిస్మరణతో పులకించిపోతున్నవాడు ఆయన. బ్రహ్మదేవుడి వంటి వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువుని ఎంత భక్తితో ఎప్పుడూ పూజించలేకపోయారు. అంటే బ్రహ్మాది దేవతలకి కూడా లభించని విష్ణుభక్తి ఒక పురుష రూపం ధరించింది. ఆ పురుషుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఒక పురుష రూపం ధరించిన భక్తి అట, విష్ణుభక్తి ఆ రూపంలో ఉన్నది. ఆ విష్ణుభక్తి కూడా సామాన్య విష్ణుభక్తి కాదు, బ్రహ్మాది దేవతలకి కూడా లేనటువంటి భక్తి అన్నమాట. అంతటి గొప్ప భక్తి ప్రహ్లాదుడయ్యిందా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి నారాయణుని యొక్క నామస్మరణం విని మంత్రాన్ని పొంది నిరంతరం ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్మరిస్తున్నాడు ఆయన. ఈ ప్రపంచమంతా విష్ణుమయం, విష్ణువు తప్ప ఈ సృష్టిలో మరొకటి లేదు, విష్ణు అనే ఒక నిధిని చూస్తున్నాను, ఈ సృష్టిలో విష్ణువు కాని పదార్థం ఒక్కటి కూడా లేదు అని అంతటినీ విష్ణువుగా చూస్తున్నవాడు ఆయన. వినయం ఆయనలో ఉన్నది, కరుణ ఆయనలో ఉన్నది, వివేకం ఆయనలో ఉన్నది. ఇలాంటి అనేక శుభలక్షణములు గుణములు కలిగినటువంటి వాడు, అటువంటి శిష్యుణ్ణి దేవతల చేత పండితుల చేత కూడా పూజలందుకునేవాణ్ణి గురువుగారు తనతో తీసుకొచ్చి ముందుగా తోపు తోసి వాళ్ళ నాన్న దగ్గరికి, వెళ్ళు ముందు మీ నాన్న కాళ్ళ మీద పడు దండం పెట్టరా బాబు అని తోసేట. ఈయన హరి హరి అని పులకించిపోతుంటే ముందరకు ద్రొబ్బి, ముందరకు తోపు తోసి తండ్రికి మ్రొక్కు మనుచు, తండ్రికి నమస్కరించన్నాడు. ఈయన వెళ్ళి తండ్రికి భక్తితో నమస్కరించాడు. చేత తండ్రి ఎప్పుడు తండ్రే, ఈయన తండ్రిని వ్యతిరేకించలా, తండ్రిలో ఉన్న హరి ద్వేషమును వ్యతిరేకించాడు తప్ప తండ్రిని ఎప్పుడూ ద్వేషించకూడదు, తండ్రిలో ఉన్న దుర్బుద్ధిని ద్వేషించాలి తప్ప. అందుకని తండ్రికి వినయంగా నమస్కరించాడు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు, అసలు ఇతని చేత ఏమి మాట్లాడించకుండా ఉంటే బాగుంటుందనుకుని, మహారాజా శిక్షించితిమి అన్యములకు పక్షంబులుమాని నీతిపారగుడయ్యన్ రక్షోవంశాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలము. వీడిని మేము బాగా శిక్షించాం, అంటే ట్రైనింగ్ ఇచ్చాం, వీడికి బాగా విద్యలు నేర్పాం. శత్రుపక్షం విడిచిపెట్టాడు, జ్ఞానం పొందాడు, నీతిలో ఆరితేరాడు, నీ కథలు వినిపించాం, నీ నామస్మరణ నేర్పాం, శత్రుపక్షం విడిచిపెట్టేశాడు, ఇక ఇప్పుడు మన పార్టీలోకి వచ్చేశాడు వీడు. పూర్వంలాగా విష్ణువు యొక్క నామస్మరణ చెయ్యడు, అందుకని ఓ రాక్షస వంశాధీశ్వర నీ కొడుకు విద్యాబలం పరీక్షించవచ్చు, కానీ ఇంక నువ్వు అడగక్కర్లా, ఇదివరకంటే అడిగావు, ఇప్పుడు ఏమి అడగకుండా అతనికి సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు, ఆయన ఇంటర్వ్యూ చెయ్యొద్దు, నా మాట విను, అసలు అతను ఏం అడగక్కర్లా, అంతటి జ్ఞాని అయ్యాడు, ఈతడి కంటే గొప్పవాడు లేడనుకో అనగానే, హిరణ్యకశిపుడు అలా ఊరుకునే మనిషే, మీరు ఊరుకోండి, నేను వాడిని పిలుస్తానుగా అని వాళ్ళ అబ్బాయిని దగ్గరికి పిలిచాడు. ఈ మధ్యన బీహార్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మొత్తం స్టేట్ ఫస్ట్ట. ఆ అమ్మాయిని పిలిచి ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూలు అడిగితే ఆ అమ్మాయి మాట్లాడే మాట ఏమిటో తెలుసా, సైన్స్ స్పెల్లింగ్ ఏంటంటే చైన్స్ అంది. దాంతో వీళ్ళకి అనుమానం వచ్చింది, ఈ ర్యాంకులు బోగస్ ఏమిటో తెలుసుకుందామని అమ్మాయిని మళ్ళీ కొద్ది మంది వచ్చి పరీక్షించి సైన్స్ స్పెల్లింగ్ రాయంటే SINCE అని రాసిందిట, అంటే SCI అని తెలియదు కూడా అమ్మాయికి. సరే వాళ్ళకి మతిపోయింది, పోనీ హిందీలో నూటికి నూరు వచ్చాయి కదా అని
మీరాబాయి మీద వ్యాసం రాయమంటే మీరాబాయి పరమభక్త హై అని రాసేసింది టెన్త్, ఇంకేం లేదు, ఇంతే మీరాబాయి అంటే. ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది ఏంటంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కనుక పేపర్లు ఇంటికి తెప్పించి రాయించి, అది కూడా అమ్మాయి చేత కాకుండా నా చేత రాయించి ప్యాస్ చేయించారు ఫస్ట్ ర్యాంక్ ఏకంగా. ఇది బీహార్ యొక్క లక్షణం ఇవాళ. అందువల్ల వాళ్ళని పరీక్షిస్తే కొంపలు కొల్లేరవుతాయనే పరీక్షించొద్దన్నారు తప్పటికి. కానీ ఇక్కడ ఈ కుర్రవాణ్ణి ప్రహ్లాదుని పరీక్షించవద్దు అని గురువులు అనడానికి గల కారణం, అతనిలో జ్ఞానం లేక కాదు, ఆ జ్ఞానం విష్ణు జ్ఞానం కాబట్టి. అయినా ఆయన వినిపించుకోకుండా దగ్గరికి పిలిచాడు. నా బాబు ఎంత అందంగా అలంకారం చేశారా నీకు, అమ్మే అలంకరించిందా అంటే, అవును నాన్న అమ్మే కుండలాలు పెట్టింది, ఈ పంచి కట్టింది, నెత్తి మీద కిరీటం పెట్టింది అంటే అందుకే అమ్మన్నారు, ఆహా అమ్మ నిన్ను బంగారు బొమ్మలా తయారు చేసింది అని దగ్గరికి పిలిచి మళ్ళీ తొడ మీద కూర్చోబెట్టాడు. చోద్యం బయ్యడి ఇంతకాలమది శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు, ఏ వెంటం పఠింపించిరో విద్యాసారమెరుంగగోరద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఎన్నాళ్ళయ్యిందిరా నాయన నువ్వు గురుకులానికి వెళ్ళి, ఇంత చేసి 3 నెలలు అయ్యింది వీడెళ్ళి, అయినా సరే అబ్బో ఎన్నాళ్ళు గడిచిపోయిందో, ఎన్నాళ్ళుగా నిన్ను చూడకుండా ఉండిపోయాను ఆయన, ఏం చేస్తాను తప్పదు మరి, చదువుకోవడానికి పిల్లలు ఎడితే వాడు మొహం రోజు చూడగలమా, నువ్వు కూడా మంచివాడివి కనుక స్కూల్లో చేరదు, కానీ ఈ అడుస్తూ పేచీపెట్టి పరుగు పరుగు నా దగ్గరకు రాకుండా గురువుల దగ్గర చదువుకున్నావు బుద్ధిమంతుడివి. తండ్రి చాలా కాలం అయ్యింది, ఈ చాలా కాలం మధ్యలో గురువులు శోధించి శోధించి పరిశోధించి నీకు ఏమేం చెప్పారో, నువ్వు ఏం చదివావో, నీ విద్యల యొక్క సారమును తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు బాగా చదువుకున్న శాస్త్రాలలో నుంచి ఒక్క పద్యం చదువు. ఉత్తి పద్యం చదవడమే కాదట, పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపు, ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పు. పూర్వం ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పించేవారు, అంతేగాని ఊరికే నోటుకొచ్చినట్టు చదవడం కాదు. అందుకని పద్యం చెప్పరాని ఆయన, పద్యము అంటే సంస్కృతంలో శ్లోకం అని కూడా అర్థం, అంచేత శ్లోకం ఒకటి చెప్పి ప్రతిపదార్థ తాత్పర్యములు చెప్పు. ఎందుకు నిన్ను అడుగుతున్నానో తెలుసా, నీ మీద అనుమానంతో కాదురా, నీతో పాటు పుట్టిన వాళ్ళు, నీకంటే ముందు పుట్టిన వాళ్ళంతా ఈ గురువుల దగ్గరికి వెళ్ళి గురుకులంలో చదువుకున్నారు, వాళ్ళందరూ ఇళ్లకొచ్చి రోజు ఎన్ని పద్యాలు చదివేస్తున్నారో, అది మరియు నుమా అతులం గలవంగంటూ వచనాలు చదివేస్తున్నారు. ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడల్లా మా అబ్బాయి ఎప్పుడు గొప్పవాడవుతాడా, వాడు చదువుతాడా అని ఎదురు చూస్తున్నాను. అందుకని అడిగాను, నిన్ను మెచ్చరు నీతి పాఠ మహిమల్ నీతోడి దైత్యార్భకుల్ కన్నారు, అన్నియు చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై, అన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదంచు మహావాంఛతో ఉన్నాడల్ ననుగన్న తండ్రి భవదీయోత్కర్షముంజోపవే. నీ తోటి పిల్లలు నా దగ్గరకు వచ్చారు, వాళ్ళందరినీ నువ్వు ఎలా చదువుతున్నావు అని అడిగాను, వాళ్ళెవరూ నిన్ను మెచ్చుకోవట్లేదు, మీ అబ్బాయి ఎప్పుడు మందకొడిగా ఉంటాడండి, మాతో కలవడండి చదవడండి అంటున్నారు, ఒంటికి అవి సొంటి పెక్కవట, నువ్వు నిన్ను మెచ్చట్లేదు ఎవరు, నీ తోడి దైత్యార్భకుల్, నీ తోటి పిల్లలు ఎవరూ మెచ్చుకోవటంలా. సాటి పిల్లలు మెచ్చుకోకపోతే నువ్వు ఎంత గొప్పవాడు అయితే ఉపయోగమేమున్నది, వాళ్ళని నేను పరీక్షించాను, నువ్వు వచ్చే ముందే అన్ని గ్రంథాలు చదివేశారు, అర్థములు చెబుతున్నారు, శ్లోకాలు అప్పచెబుతున్నారు, తాత్పర్యం చెబుతున్నారు, వ్యాకరణ సూత్రాలు చెబుతున్నారు, యుద్ధరంగంలోకి వెళ్ళి గదాయుద్ధం చేస్తున్నారు, బాణాలు విడిచిపెడుతున్నారు, కత్తి యుద్ధాలు చేస్తున్నారు, కుస్తీ పట్లు పడుతున్నారు, సిగపట్లు పడుతున్నారు. నువ్వు ఎప్పుడు వాళ్ళలాగా గొప్పవాడు అవుతావా, చదువుకుని పైకొస్తావా అని ఎదురు చూస్తున్నాను. అన్నా నువ్వు ఎన్నడూ నీతివిధుడవుతావు, జ్ఞానివవుతావు అని ఎదురు చూస్తున్నాను, ఉత్కంఠతో ఉన్నాను. నా కన్న తండ్రి, నా బావు, నీ ప్రతిభ చూపించరా, వాళ్ళందరూ నోళ్లు మూసేసేలాగా మంచి పద్యం చెప్పరా, వాళ్ళ నోళ్లు మూతబడిపోవాలి, వాళ్ళు ఏడవాలి, అబ్బా మా అబ్బాయి గురించి ఇలా అంటారా వాళ్ళు అని వేషం వేలేసి, చెప్పు నాయన చెప్పు అనగానే అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. గురువుగారు నన్ను ఎంతో భక్తితో చదివించారు, గురువులు శ్రద్ధగా చదివించారు, వారి లోపమేమీ లేదు. నేను కూడా ధర్మ అర్థ ముఖ్య శాస్త్రాలన్నీ చదివాను,
మోక్షం అనలేదండోయ్ కావాలని. ధర్మార్థ ముఖ్య శాస్త్రాలని చదివాను నేను. చదివినవి ఒకటా రెండా చాలా ఉన్నాయి. చదువులలో మర్మం అంతా చదివాను అన్నాడు ఆయన. చదువులలో మర్మం అంటే అర్థమైంది కదా, సకల శాస్త్రాల సారం చివరికి శ్రీమన్నారాయణ భక్తి. అది చదువుకున్నాను చెప్పకుండానే చెప్పాడు ఆయన. అబ్బా ఇంత తక్కువ కాలంలో చదువులలో మర్మం చదివావా, ఏది ఆ మర్మం అంతా వినిపించు, నా కర్మ అంతా తొలగిపోతుంది, ఈ శర్మగారికి అప్పుడు సన్మానం చేస్తానన్నాడు. అనగానే అప్పుడు అయ్యి బాబు అడిగాడు రా బాబు, ఈయన మర్మం అన్నప్పుడే వీళ్ళకి లోపల ఓహో నానాభ్యంగ వచ్చేస్తోంది. దానికి తోడు హిరణ్యకేశుడు ఏది ఆ చదువులలో మర్మం చెప్పనగానే అప్పుడు గురువులకే చూసి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. తండ్రి, ఈ సృష్టిలో భగవంతుడైన వాసుదేవుణ్ణి పొందడానికి 9 భక్తి మార్గములున్నాయి. దీనికి నవవిధ భక్తి మార్గములని పేరు. ఈ 9 భక్తి మార్గాలు ఏమేంటి? శ్రవణం, భగవంతుడైన కథలని శ్రద్ధగా వినుట. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటనమాట, నవవిధ భక్తి మార్గాల్లో మొదటిది వినుట. మీరంతా ఫస్ట్ క్లాస్ పర్సన్స్ కాబట్టి శ్రవణం చేస్తున్నారు. రెండవది కీర్తనం, పొగడడం, నారాయణ వాసుదేవ అని కథలు చెప్పడం కానీ లేదా పాటల రూపంలో పాడడం అన్నమాట. ఈ విధంగా భగవంతుణ్ణి సంకీర్తన చెయ్యాలి, ఇది రెండవ భక్తి. తర్వాత మూడవది స్మరణ, లోపల లోపల నారాయణ స్మరణ చేసుకోవాలి. పాదసేవనం, శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని గట్టిగా పట్టుకుని ఆయన సేవ చెయ్యాలి. 5వది అర్చనం, పూజ చెయ్యాలి. 6వది వందనం, నమస్కారం చెయ్యాలి. 7వది దాస్యం, అంటే ఆయనకి ఒక సేవకుడిలాగా సేవలు చెయ్యాలి. ఆ తర్వాత ఏమిటి, సఖ్యం, ఆయనతో స్నేహం చెయ్యాలి. ఆఖరిది 9వది ఆత్మనివేదనం, తనని తాను సమర్పించుకోవాలి. నాన్న మళ్ళీ నీకు అనుమానం రావచ్చు ఇవన్నీ ఎలా కుదురుతాయి ఆయన కనబడ్డ కదా అని. దానికి ఒక మంచి మార్గం భగవంతుడే చెప్పాడు. భగవంతుడి కథలు వినేటప్పుడు భగవంతుడు ఎదురుగుండా ఉండక్కర్లా, ఆయనని అనుభవిస్తూ ఆయనకి సంబంధించిన లీలలు, భాగవత కథలు. ఉదాహరణకి హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో చంపాడు కదా విష్ణుమూర్తి బాబాయ్ గారిని, ఆ కథలున్నాయే, వాటిని పద్మాకర్ గారు చెబుతూ ఉంటే ఆహా ఆహా అంటూ ఆనందంతో నిద్రపోకుండా వినాలి. మళ్ళీ నిద్రపోతూ వినకూడదు. అది శ్రవణం, మొదటిది వినుట. ఇంకా కీర్తనం, ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద రకరకాల పాటలు పాడుతూ ఉంటే మైకి ఇవ్వగానే ఇంకేముంది, వాసుదేవా హరి వాసుదేవా అని మనకు తోచిన కంఠంతో పాడడం. ఇక స్మరణ చెయ్యటం, నిద్రపోతున్నా పడుకుంటున్నా తాగుతున్నా నారాయణ పరంధామ అనుకుంటూ ఆయనకి సంబంధించిన ఏదో ఒక మంత్రమో నామమో స్వీకరించి స్మరించాలి. పాదసేవనం, నాకంటే విష్ణువు కనబడ్డాడు కనుక కాళ్ళకి దండం పెట్టి సేవ చేయగలిగాను. కానీ అందరికీ విష్ణువు కనబడ్డగా అప్పుడు ఎలా సేవ చేస్తాం? విష్ణు పాదసేవ అంటే ఇప్పుడు కృష్ణుడి యొక్క విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం దగ్గరకు వచ్చి దండం పెట్టి పాదాలకి దండం పెట్టండి, అది ఆయన పాదసేవే. ఆయనకి మెడలో ఒక దండ వెయ్యండి, అది ఆయనకి పాదసేవే. గురువుగారి కోసం ఒక పూలమాల మెడలో అల్లండి, అది ఆయన పాదసేవే. ఇలా విష్ణువు యొక్క భక్తుల సేవ కూడా విష్ణు పాదసేవయే. కాబట్టి ఆయన భక్తులకి సేవ చేయటమే. గుడి తొడవండి, అది పాదసేవ. గోసేవల తొడవండి, అది పాదసేవ. గురువుగారికి బట్టలు తీపెట్టండి, ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళకి ఇప్పాక, ఇప్పుడు పీకేసి ఉతకమని కాదు, అదొక గొడవ, ఉతకడానికి వచ్చేసారు ఒకళ్ళు అందుకని, నన్ను ఉతకడం కాదు నా బట్టలు, ఇలా బట్టలు ఉతికిపెట్టండి, ఇది విష్ణు పాదసేవే. ఈ విధంగా విష్ణు యొక్క పాదసేవ చెయ్యాలి. అర్చనం, ఆయన్ని పూజించటం, ఆయన విగ్రహాన్ని లేక ఆయననే డైరెక్ట్గా ఎదురుగుండా కూర్చుని పువ్వులతోటో ధూపంతోటో దీపంతోటో షోడసోపచారాలతో ఆ భగవంతుణ్ణి పూజించాలి. ఇక ఆయన విగ్రహానికి లేక ఆయన ప్రత్యక్షంగా కనపడితే ఆయనకి, ఆయన భక్తులలో ఎవరికి నమస్కరించినా అది వందనమే. భగవద్భక్తులకి నమస్కరిస్తే భగవంతుడు తనకు నమస్కరించినంత ఆనందం పొందుతాట. నాకంటే నా భక్తులకు ముందు నమస్కరించండి, నా భక్తులు నాకంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను, లేక నాహం చాపిచ మందిరే, నేను దేవాలయాల్లోనే ఉంటాననుకుంటున్నారేమో, అందులో మాత్రమే ఉండను సుమా, మరి ఎక్కడుంటాను? మద్భక్తాహ యత్ర గాయంత్రి తత్ర తిష్ఠామి నారద, నా భక్తులు నా గురించి ఎక్కడ పాడుతూ ఉంటే ఎక్కడ కథలు చెబితే అక్కడ ఉంటానన్నాడు. అంటే ఇక్కడున్నాడు ఆయన,
ఆయన భక్తులు ఎక్కడుంటే అక్కడుంటాడు. కాబట్టి ఆయన భక్తులకి, ఆయన యొక్క అర్చకులకి మనం నమస్కరిస్తే చాలు, పూజిస్తే చాలు, ఆయనకి వందనం చేసినట్టే, ఆయన్ని పూజించినట్టే. ఇక దాస్యం, సేవకుడిలాగా ఆయన దగ్గరికి చేరి దాస్యం చెయ్యాలి. చిన్న చిన్న పనులు కూడా విసుక్కోకుండా చెయ్యాలి. దాస్యం దగ్గరకు వచ్చేసరికి మామూలు సేవ కాదు అది. సేవలో ఉచ్చస్థితి ఉంటుంది, దాస్యంలో ఉచ్చస్థితి ఉండదు. ఎంగిరి తొడవడం దగ్గర నుంచి, గుడిని తొడవడం దగ్గర నుంచి, పేడ తీయడం దగ్గర నుంచి, ఇవన్నీ చెయ్యాలి. గుళ్ళోకి వస్తున్నాం, మనం ప్రదక్షిణ చేస్తుంటే పాతినుము ఉంది. ఆ పాతినుము ఎవరో యజమానులు తీయక్కర్లా, మనం కూడా తీసి పక్కకు పెట్టి పక్క వాళ్ళు గుచ్చుకోకుండా చేస్తే అది ఆయనకి దాస్యం చేసినట్టే. కానీ ఎవడకోడే అమ్మో కడ్డీ అని దాని జోలికి వెళ్లకుండా వీడు వెళ్ళిపోతాడు. ఆ కడ్డీలు పక్కకు తొయ్యాలి మనం. అక్కడ సిమెంట్ అడ్డంగా ఉంటే మనం తుడుచుకోవాలి. ఇవన్నీ మనం చెయ్యాలట. అలా చేస్తే దానికి దాస్యం అని పేరు. భగవంతుని యొక్క భక్తులకి పనికి మాలిన వాళ్ళం కింద భావించుకుని మనల్ని మనం సేవ చేయాలి. అన్ని రకాలైనటువంటి పనులు చేసి పెట్టాలి. దానికి ఏమని పేరు? దాస్యం. సాయంకాలం కాగానే ట్యాప్ వస్తోంది, మంచినీళ్ళు వస్తున్నాయి, గురువుగారికి పాపం మంచినీళ్ళు పడదాం అని వచ్చి రెండు బకెట్లు పట్టుకొచ్చి నా డ్రమ్ములో పోసి పెడితే దానికి సేవ చేసినట్టే. అందరూ ఒకేసారి రాకండి. మొత్తం మీద ఇవన్నీ దాస్యం. సఖ్యం, ఆయనతో స్నేహం. భగవంతుడితో స్నేహం అంటే అర్జునుడికి దక్కింది, కృష్ణుడితో తిరగలిగాడు. కానీ అందరికీ దక్కుతుందా అంటే భగవద్భక్తులతో స్నేహం చేస్తే అది ఆయనతో స్నేహం చేసినట్టే. ఆయన యొక్క భక్తులతో, ఆయన యొక్క సేవకులతో, ఆయన అర్చకులతో, ఆయన కథలతో, ఇవన్నిటితో స్నేహం చేయటమే ఆయనతో స్నేహం అంటే. ఆయన మీద ఇష్టం పెంచుకోవటమే స్నేహం అంటే. ఆత్మనివేదనం, ఇంకా చివరికి వచ్చరికి ఇవన్నీ అక్కర్లా, నా సర్వస్వం ఆయనదే అని సమర్పించాలి. పై కబుర్లు చెబితే కాదు. ఒక ఆవిడ వచ్చింది, గురువుగారు నా సర్వస్వం మీదేనండి, అయితే ఓ 10 రూపాయలు ఇవ్వమన్నాను. అది ఒక్కటి అడక్కండి. 10 రూపాయలు అడిగితే మళ్ళీ జీవితంలో కనపడరు ఎదురుగుండా. అప్పుడు అది సర్వనివేదనం ఎలా అవుతుంది? పరమాత్మునికి బలిచక్రవర్తిలాగా 3 అడుగులతో సమస్తం ఆక్రమిస్తాడని గురువుగారు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా సర్వసమర్పణ చేసేంత స్థాయికి వెళ్ళాలి. ఇది చిట్ట చివరి పరాకాష్ఠ భక్తి. ఈ విధమైన భక్తులలో 9 భక్తి మార్గాలలో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా తరిస్తాం. 9 పట్టుకుంటే ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు. నిజం చెప్పాలంటే ఇలాంటి భక్తులు మనకి భాగవతంలో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షిత భవత్. పరీక్షిత్తు విన్నాడు, శ్రవణ భక్తి, అందువల్ల మోక్షం పొందాడు. వైయాసకి కీర్తనే, వ్యాసుడి కొడుకు శుకుడు పురాణం చెప్పాడు, కీర్తనం చేశాడు. కాబట్టి కథ చెప్పిన ఆ వ్యాసుని కొడుకు శుకుడు, ఆయన మోక్షం పొందాడు. ఈ అభినవ శుకుడు కూడా మోక్షం పొందుతాడు గ్యారంటీగా కథ చెప్పాక. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు ఏం చేశాడు? నిరంతరం స్మరణ చేశాడు, ఆయన మోక్షం పొందాడు. తదంగిరి భజనే లక్ష్మీ, పాదసేవ చేసింది రోజు ఎవరు? లక్ష్మీదేవి. కాళ్ళలా ఒత్తుతూ ఉండేది కాబట్టి ఆవిడ మోక్షం పొందింది. అందుకే గురువుగారి పాదసేవ చేసిన వాడు తప్పక లక్ష్మీదేవికి వచ్చిన స్థాయి పొందుతాడు. పృథు పూజనే, పృథు చక్రవర్తి పూజ చేశాడు, మోక్షం పొందాడు. ఇంకా ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు? దాస్యం చేశారు ఎప్పుడు అక్కడికి వెళ్ళి, అందువల్ల ఆయన మోక్షం పొందాడు. రోజు ఆయన స్మరణ చేశాడు, స్తవనం చేశాడు. అక్రూర స్తవనే, అక్రూరుడు స్తవనం చేశాడు, ఆయన మోక్షం పొందాడు. ఇంకా వందనం, రోజు ఆయనకి నమస్కారం చేశాడు మహానుభావుడైనటువంటి విదురుడు లాంటి వాళ్ళు, వాళ్ళు ఆయనలో లీనమైపోయారు, తద్వారా ఆయనలో కలిసిపోయారు. గోపికలు ఆయనకి వందనం చేశారు, ఆయనలో కలిసిపోయారు. వందన భక్తికి చాలామంది చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు చెప్పారు, వాళ్ళంతా చాలా గొప్పవాళ్లే. ఇంకా అన్నిటికంటే మరొక గొప్పది ఏమిటంటే సర్వస్యాత్మ సఖ్యే అర్జున, అర్జునుడు ఒకడు సఖ్యం, స్నేహం చేసి అర్జునుడు మోక్షం పొందాడు. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. ఆఖరి అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ఆత్మనివేదన చేసి బలిచక్రవర్తి మోక్షం పొందాడు. ఇలా ఎవరైనా ఇందులో ఏ మార్గం పట్టుకున్నా తరిస్తారు, అన్నీ పట్టుకుంటే ఇంక వాడు తప్పక పునర్జన్మ లేకుండా అయిపోతాడు. కాబట్టి ఇందులో ఏదో ఒకటి పట్టుకోవాలి. దీనికి పోతన గారు అందమైన పద్యం రాశారు, తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. ఈ 9 భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గంతో ఆ భగవంతుణ్ణి తలిచి మోక్షం పొందడమే, వాడు సజ్జనుడై ఉండడమే ఆ వ్యక్తికి శుభము కలిగిస్తుంది. ఇది నా మనస్సు కనిపిస్తున్నది. ఒకవేళ ఆయనని తలుచుకోకపోతే వాడి జీవితం వ్యర్థమవుతుంది. భగవంతుడైన విష్ణువుని భక్తితో తలుచుకోకపోతే వాడి జీవితం ఎటువంటిది? భగవంతుడిని ఏనాడు తలుచుకోవడంలా, నారాయణ అండంలా, అప్పుడు వాడి జీవితం ఏమవుతుంది అంటే అంధేందుదయముల్. ఇందుదయం అంటే చంద్రుడి యొక్క ఉదయం, ఇందు అంటే చంద్రుడు, చంద్రుడు ఉదయించాడు, వెన్నెల వచ్చింది, కానీ అక్కడ ఒక గుడ్డాడు ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాడికి ఆ చంద్రుడి వెన్నెల వల్ల లాభం ఉన్నదా? ఎందుకని? వాడు ఆ వెన్నెలను చూడలేడు, ఆస్వాదించలేడు. గుడ్డివాడికి చంద్రుడి వెన్నెల ఏమీ ఉపయోగం లేదు, దండగా. అలాగే హరిభక్తి లేనివాడి జీవితం దండగా. హరిభక్తి లేనివాడి జీవితం గుడ్డివాడికి వెన్నెల వంటిది. మహాబధిర శంఖారావముల్. ఒక ఆయన పురాణం వినడానికి వచ్చాడు. 2 గంటలు పురాణం విన్నాక తర్వాత నా దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు ఇంత అక్కడ వచ్చి మైకి దగ్గర ఇలా ఇలా తలకాయ తిప్పి ఏదో అంటున్నారు, ఏమన్నారండి అన్నాడు. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చింది, నాకేం వినబడలా అన్నాడు. పాపం చెవిటివాడు, ఏం చేస్తాం పూర్వకర్మ, అదేం కావాలని తెచ్చుకోలేదుగా, కర్మయోగం వల్ల చెవిడి వచ్చింది. ఇలాంటి చెవిటివాడి దగ్గరికి వెళ్ళి మై అని శంఖం ఊత్తే ఈ శంఖం వల్ల ఉపయోగం ఉందా? మహాబధిర శంఖ ఆరావముల్. పరమ చెవిటివాడి దగ్గరికి, బాగా పుట్టు చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊదడం వల్ల ఏం ఉపయోగం లేదు, శంఖం వాడికి వినబడదు గనక. అందువల్ల హరిభక్తి లేని వాడి జీవితం ఎటువంటిది అంటే చెవిటివాడి దగ్గర శంఖం ఊదడం వంటిది. తర్వాత ఏమన్నారు? క్రోడసద్గంధంబుల్. మోకసద్గ్రంథాఖ్యాపనముల్. మోగాడు ఒకడు బాగా చదువుకున్నాడు. మోగవాళ్ళు కూడా చదువుతారండి, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఉంటాయి, వాటికి చాలా బాగా డొనేషన్లు ఇస్తారు, చదువుతారు అక్కడ. పాపం మోగవాడు బాగా చదివినా దురదృష్టవశాత్తు వాడు ఉపన్యాసం చెప్పడానికి కూర్చుంటే నోట మాట రాదు, ఎందుకంటే నోరు లేదు గనక. వాడు మోగవాడు, వాడికి భాగవతం అంతా వచ్చు కానీ చెప్పడానికి నోరు లేదు. అటువంటి వాడు ఎన్ని గ్రంథములు చదువుకుంటే మాత్రం మీకేం చెప్పగలుగుతాడు? పూర్వం మోగవార్తలు ఉండేవి గుర్తుందా మీకు? దూరదర్శన్లో ఆదివారం రాగానే 2 వేసేవారు అనమాట అని చెప్పేవారు. వెనకాతల వాడు 2 ఎలక్షన్లు జరిగాయి అని వ్యాఖ్యానం చెప్పాలి ఈ సైగలకి. కాబట్టి మోగవాడు ఎంత చదువుకున్నా సైగలే చెయ్యగలడు, కానీ ఆ సద్గ్రంథములో ఉన్నటువంటి విశేషములు వర్ణించి చెప్పలేడు, వాడికి మైకు ఉపయోగం లేదు. మోగవాడు ఎంత చదువుకున్నా ఆ గ్రంథము యొక్క పాండిత్యం వాడికి ఎలా ఉపయోగం లేదో హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. నపూంసక వధువు కాంక్షల్. ఒకడున్నాడు, వాడు పురుషుడు కాదు స్త్రీ కాడు. హైదరాబాద్లో చూడండి, చప్పట్లు పట్టి బాయ్యోయ్ అని పావలా లాగుతూ ఉంటారు 5 రూపాయలు. అటువంటి ఒకనొక మధ్యజాతి వాడు, వాడు నపూంసకుడు. ఇటువంటి నపూంసకుడికి ఒక సుందరీమణిని అంటగడితే ఉపయోగం ఏమున్నది? నపూంసకుడు వధువుని కోరుకోవడం వంటిది. వాడికి బంగారం లాంటి భార్య దండగా. నపూంసకుడికి సుందరి ఎలా దండగో హరిభక్తి లేని జీవితం అటువంటిది. కృతజ్ఞావళి బంధుత్వంబులు. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాడితో బంధుత్వం ప్రమాదం. బంధుత్వం ఎవరితో ఉండాలి? చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిన్నటిదాకా మొన్నటిదాకా వెనకాతలు తిరిగి కాళ్ళు గట్టిగా పట్టుకుని, గురువుగారు జీతం లేదండి, డబ్బులు లేవండి, చచ్చిపోతున్నామండి అని గురువుగారు పట్టుకున్నారు. గురువుగారు మంచి మంత్రం చెప్పి వాళ్ళకు ఉద్యోగం వచ్చేలా చేసి పెళ్లి అయ్యేలా చేశారు. పెళ్ళి అవగానే మళ్ళీ మర్నాటి నుంచి గురువుగారు కనబడితే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నవాళ్ళు ఉన్నారు. అంటే నిన్నటిదాకా ఈ ఉద్యోగం ఇమ్మని వెంటబడింది వీడే. వీడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత, మీరు ఎవరండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటాడే. అటువంటి కృతజ్ఞుడితో బంధుత్వం చాలా ప్రమాదం. చేసిన వేలు వెంటనే మర్చిపోతారు వాళ్ళు. ఆ కృతజ్ఞులతో బంధుత్వం ఎంత ప్రమాదమో హరిభక్తి లేని వాడి జీవితం అలా దండగా. భస్మహవ్యములు. యజ్ఞం చేసి ఆ యజ్ఞగుండంలో నెయ్యి వేస్తే దేవతలకు అందుతుంది, అప్పుడు మనకి ఫలితం వస్తుంది. అలా కాకుండా యజ్ఞంలో వేయకుండా బూడిదలో నెయ్యేస్తే ఉపయోగం ఉంది. బూడిద గుంపంలోకి వెళ్ళి బూడిద కుప్ప కింద ఉంది, లేక విభూతి పండుంది, ఆ పండు మీద నెయ్యి వేసి ఓం విష్ణవే స్వాహ అంటే అది విష్ణువు గడుతుందా? వెళ్ళదు. నెయ్యి యజ్ఞగుండంలో వెయ్యాలి, మన కడుపులో వెయ్యాలి. యజ్ఞంలో వేస్తే దేవతలకి, కడుపులో వేస్తే మనకి పెడుతుంది. బూడిదలో వేస్తే ఏం ఉపయోగం లేదు. భస్మములో వేసిన నెయ్యి ఎలా వ్యర్థమో హరిభక్తి లేని వాడి జీవితం అలా వ్యర్థము. లుబ్ధ ద్రవ్యముల్. పిసిని కొట్టాడు డబ్బు, పిసిని కొట్టాడు జేబు నిండా కట్ల కట్లు ఉంటాయి, ఏం లాభం? ఉపన్యాసం అయ్యాక వచ్చి 1 రూపాయి ఇచ్చి వెళ్ళడు, ఇంక వాడి దగ్గర డబ్బు ఏమిటి ఉపయోగం? వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా వాడు పెళ్ళానికి పెట్టడు, పిల్లలకి పెట్టడు, ఎవరికి రూపాయి తీసేవాడు. అటువంటి వాడి సొమ్ము దండయే. కోట్లుంటాయట, కానీ దాహం వేస్తే రైల్వే ప్లాట్ఫారం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లే పట్టుకు తగ్గుతాడు, కానీ ఒక్క కొబ్బరి బొండం తగలేడు చూస్తూ చూస్తూ. నేను చూశాను అలాంటి వాడిని. భార్యాభర్తలు ఇద్దరు రైల్లో వచ్చారు. భార్య ఒక్క డ్రింక్ ఇప్పించండి అంటే ఎందుకే, నెక్స్ట్ స్టేషన్లో దిగి నీళ్లు పట్టిస్తాలే, లేదా బాత్రూంలో లెట్రిన్లో ఉన్న నీళ్లు తాగేవి, ఎందుకు వచ్చింది 10 రూపాయలు దండగా అన్నాడు. కోట్లు ఉన్నాయి, ఎందుకు వాడి వల్లకి ఆ డబ్బు వల్ల ఉపయోగం? వాడు చచ్చాక ఆ కోట్లు అనేసి తగలబెడతారా? కాబట్టి పిసిని కొట్టాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు ఉపయోగపడదు. పిసిని కొట్టువాడి డబ్బు ఎలా వ్యర్థమో అలాగే హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. అందుకని లబ్ధ ద్రవ్యముల్ క్రోడసద్గంధంబుల్. పంది దగ్గరికి వెళ్ళి మీరు పెర్ఫ్యూమ్ కొట్టండి, పంది మూతి దగ్గరికి వెళ్ళి చందము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అని పాడి పన్నీరు కొడితే చిచ్చి అని కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకంటే పన్నీరు అంటే అసహ్యం దానికి, పన్నీరు దానికి కన్నీరు తెప్పిస్తుంది. వెనకాతల, మా వెనకాతల డ్రైనేజ్ ఉందిలేండి, మా రూమ్ వెనకాతల, మీరు కావాలంటే వచ్చి చూడండి. ఆ డ్రైనేజీలో పడి నాక్కుంటూ ఎంత సువాసనో అని అనుభవిస్తూ ఉంటుంది పంది. అందుకే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నారు. పంది బురద మెచ్చుకుంటుంది కానీ పన్నీరు మెచ్చుకుంటుందా? పన్నీరు ఒకవేళ కొడితే అసహ్యం దానికి. అందుకని క్రోడ అంటే పందికి సద్గంధం దండగా, మురికి ఇష్టం తప్ప. పందికి గంధంలాగా హరిభక్తి లేని వాడి జీవితం దండగా. ఎంత బాగా చెప్పాడు. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మోక సద్గ్రంథాఖ్యాపనముల్ నపూంసక వధూ కాంక్షల్ కృతజ్ఞావలి బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడసద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. ఈ పైన చెప్పినట్టుగా హరిభక్తి లేనటువంటి వాళ్ళ సంసారములు దండగా. కాబట్టి తప్పక ప్రతి వ్యక్తి జీవితంలో హరిభక్తిని అలవర్చుకోవాలి. హరిభక్తి ఒక్కటి ఉంటే ధరణి మొత్తం చేతిలోకి వస్తుంది. హరిభక్తి ఒకటి ఉంటే ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించవచ్చు. హరిభక్తి ఉంటే ఎవ్వరికీ అంత తేలికగా లభించని హరి తనయంత తాను మన ఇంటికి ఎదురుగుండా వచ్చి చంటి పిల్లవాడిలా తాండవం ఆడతాడు. ఒక్క హరిభక్తి లేకపోతే ఎన్ని ఉన్నావన్నీ వ్యర్థమైపోతాయి అని హరిభక్తి గురించి ఇంకా అత్యద్భుతమైన చాలా విశేషములు చెప్పాడు. ఒకటా రెండా ఎన్ని చెప్పాడో, అందులో కమలాక్షులు అర్చించు కరములు కరములు వంటి పద్యాలు ఉన్నాయి. అవి మనం రేపు యథాప్రకారంగా 6:20 కల్లా ముచ్చటించుకుంటాం. ఇప్పుడు స్వస్తి చెప్పేలోపు ఒక మంచి వచనాన్ని, ఒక అరణ్య వర్ణనని శ్రీ విద్య టకటకటక చదివి వినిపించేస్తుంది. సార్ అమ్మాయి అయ్యాక అప్పుడు స్వస్తి చెప్పుకుందాం.
అది మరియును మాతులుంగ లవంగలుంగ చోతికేతికి బల్లాత కామ్రాత్గా సరళ పంచ బద్రి ఒకల ఉంజుల వట్టకొట ఉందగొరొక్కరంట కోవిదారు ఖర్జూర నాలుకేరు వంద మందారు జంబు జంబి మాధవి తలూక తాగలు తక్కువల తమాల హింతాల సాల సాల ప్రియాలు విమములక క్రిమిక కథం వేరు కదలి కపిత్వ కాంచన కందరాలు శిరీ చింతుపాస ఒక పలాసు నాగపున్నాక చెంపక శతభద్ర మరువక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంతమి సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరికిత కుసుమిత ఫలితలత విడివి వీరు నుహాలం కుతంబులు మణివాళ్ళు కనేక విద్రపులను తరంగిని సంగతి విద్రు బల్బ మహోద్యాన సుఖపిక నిజుబుట ఇద్దలిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్క ఫలరంధ్ర రసప్రవలంబును గణకమై శలిల కాసార కాంచన కుమత కలార కమల మిలిత కబలాహార సంతత అంగీకార భార ప్రశాంత కాంత సమాలింగిత కుమార మత్తు మరకర వెటు సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారుండవ జలకుక్కట చక్రవాక బకబల్లారిక కోయిష్టిక జలవిహంగ విసురు వివిధ కోలాహలర బద్రి భూత భూన భూంతరాలమును దుహినకార కాంత మరకత కమలరాగ భజ్రవైడు గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలదౌత మయా అనేక శిగడ దరిహమాన విద్యాధర విభుత సిద్ధ చారును గరుడ గంధర కిన్నరి కింపురుష మిథున సంత సరస అల్లాపు మంగళాయుతమును గంధగ జగవ గండ బేరుండ ఖడ్గంటి సర్వ సాధుల సజ్జమల శల్య బల్ల సారంగ చాలారుక వరాహ మహేష మర్కట మహోరగ మాచ్యాలది నికల ముగనాథ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత సింహ శవనాగత కింకరము ఎప్పు నా పర సంభితొందు నందు.
ఆ అరణ్యవర్ణన్ అంతా మనం గజధ్రువక్షంలో దేయి అని చదువు. ఒకసారి ధారణాశక్తి ఇలా ఉంటుంది సుమ అని చెప్పడానికి. తర్వాత రేపు గురు పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భంగా అత్యంత పవిత్రమైన శృంగేరి శారదా పీఠం ఇది. జగద్గురువులు భారతీతీర్థస్వామి వారు ఇక్కడ ఉన్నట్టే మనకి లెక్క. రేపు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ పూర్ణిమ పూజ ఉంటుంది. శంకరాచార్యుల వారికి పూజలు అవి కార్యక్రమాలు ఉంటాయి. అందరూ తప్పక ఉదయం 9 గంటలకల్లా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలి అని మా అందరి యొక్క ఆకాంక్ష. వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి అభిషేకాలు జరుగుతాయో ఏమిటో కళ్ళారా చూడొచ్చు. నేను వచ్చి దర్శనం చేసుకుంటాను. ఆ జగద్గురువుని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠ గురువు గారిని ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ప్రత్యక్ష గురువుని నన్ను చూడవచ్చు. ఈ విధంగా గురు పూజని ఆషాఢ పూర్ణిమని ఈ పీఠంలో మనం సద్వినియోగం చేసుకుందాం. రేపు
ఎప్పుడు కార్యక్రమం? మళ్ళీ కిందకి దిగాక మీరు ఏదో చెప్పారండి అని అడిగేవాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఇంత ఏం చెప్పాను నేను? గురు పూర్ణిమ. గురు పూర్ణిమకి రేపు ఎన్నింటికి పూజ మొదలవుతుంది? ఇక్కడ ఉదయం 9 ఎక్కడ దొరుకుతుంది? శంకరాచార్య స్వామి వారి యొక్క చూశారుగా లోపల సన్నిధిలో. అందులో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఇక వారందరినీ అడగండి చెబుతారు. ఈ విధంగా రేపు ఉదయం అది సాయంత్రం యథాప్రకారంగా 6:20, 6:25 కల్లా వచ్చేస్తే గురు ప్రార్థన చేసుకుని మనం తక్కిన కార్యక్రమం చేసుకుందాం. స్వస్తి.